సరే అండి. మహాగణాధిపతయే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శివాదిశ్రీ గురుభ్యో నమః. క్రితం మురళిలో మనం అనేక విషయాలు తెలుసుకున్నామండి. మన గురువు గారి కలికి అవతార వైభవం అనే టాపిక్ మీద గురువు గారి ప్రవచనం లోంచి వివిధ విషయాలు సేకరించి మనకి వివిధ పురాణాల నుంచి గృహీతమైన కలికి అవతార వైభవం, కలికి లక్షణాలు చెప్పుకున్నాము. కామ క్రోధ లోభాదులు పుంజీకృతమైన కాలం కలియుగం, పరస్పర వైషమ్యాలు ధర్మ గ్లాని ఏర్పడతాయి, అధర్మం విజృంభిస్తూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, కలిలో పాదాలు పెరిగిన కొద్దీ ఆయువు తగ్గుతుంది, అధర్మం మరీ పెరుగుతుంది. కలియుగం అంతంలో కల్కిగా విష్ణువు ఉద్భవించి అధర్మాన్ని నిర్మూలించి సత్యయుగ ప్రతిష్ట చేస్తాడు. ఈ విషయాలన్నీ చాలా ఆసక్తికరంగా క్రితం నెల మురళిలో వక్తలందరూ మన ముందరికి తీసుకొచ్చారు. అయితే ఈరోజు మరికొన్ని కలి ప్రభావాలు, కలికి ఆవిర్భావము, విద్యాభ్యాసం, పద్మావతీ దేవితో వివాహం, సత్కుసేనలతో కలి మీద స్థూల సూక్ష్మ భూమికలలో కలికి చేసిన యుద్ధం, రమాదేవి పరిణయం మొదలైన సంగతులన్నీ ఈరోజు వక్తలు మన ముందరికి తీసుకొస్తారు. మొట్టమొదటిగా శ్యామల దేవరకొండ గారు. శ్యామల గారు,
వాయుగురువే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఇందాక మోడరేటర్ గారు చెప్పినట్టు గత మాసంలోనే మనం చక్కగా కలియుగ లక్షణాలు ఏమిటో తెలుసుకున్నాం. కళ్యంతే కలహం కుర్వన్ తస్మిన్ అని చెప్పిన కామక్రోధ లోభాదులు పుంజీభూతమైన కాలం ఏదో అది కలికాలం, కలియుగం. దీనివల్ల పరస్పర వైషమ్యాలు ఏర్పడి ధర్మజ్ఞాన్ని ఏర్పడి అధర్మం విజృంభిస్తుంది, తద్వారా అనేక వైపరీత్యాలు కలుగుతూ ఉంటాయని చెప్పారు కదా. అయితే కొన్ని యుగాల్లో, కృత త్రేత ద్వాపర యుగాల్లో కలిని ఎవరో ప్రేరేపించినట్టుగా ప్రేరేపించి పంపించేవారు. కానీ ఈ యుగంలో అవసరం లేదు, తనంతట తానే వచ్చే ఆధిపత్యం కలియుగంలో ఆధిపత్యం కలిదే అన్నట్టుగా వచ్చేస్తాడు. ఆ కలిపురుషుడు వచ్చాడంటేనే ఈ యుగంలో బుద్ధులు మనలో ఉండే బుద్ధుల మార్పుకి నిదర్శనం. అయితే మరి కలిదోష ప్రభావం మన మీద పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? కేశవ సంకీర్తన అని చెప్పుకున్నాం. కలిలో ఎలాగో మంచి చేయలేం అని ఊరుకోకుండా చేయగలిగినంత మంచి పనులు కాసింత చేసినా దానికి ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్పారు. అలాగే ప్రాతస్మరణీయులు మహాత్ములని స్మరించుకోవాలి అన్నారు. ఇందులో ముఖ్యంగా మనకందరికీ తెలిసిన ప్రాతస్మరణీయులు నలదమయంతులు. నలదమయంతుల కథ ఇప్పుడు నేను వివరంగా ఇంకా చెప్పలేను, మన సమయం లేదు, కానీ అందరికీ తెలిసినదే. అయితే వారిని మరి స్మరించుకోవాలి కాబట్టి ఒక శ్లోకంతో వాళ్ళని స్మరించుకుందాం. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహ కీర్తనం కలినాశనం. కలి లక్షణాలు భయపడుతున్నప్పటికీ నిర్భయంగా ఉండగలిగే ఉపాయాలు కూడా ఉన్నాయి. కలి సాధువు మంచివాడేట అని వ్యాసుడు చెప్పారు. అదెలా? కలి ఎందుకు ఉపేక్షించబడ్డాడు అంటే కొన్ని సులక్షణాలు ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటి మనం చెప్పుకుందాం. ఒకటి, ఒక్క పూట చేసిన సాధన కృతయుగంలో ఒక పూట చేసిన సాధన మన కలిలో ఒక పూట చేసిన సాధన కృతయుగంలో 10 సంవత్సరాలు చేసిన సాధనతో సమానం. చూసారా ఎంత సులభంగా ఉందో. అలాగే కలవు స్మరణాన్ముక్తి, స్మరణ చేతనే ముక్తి ఉపాయం ముక్తి లభిస్తుందని చెప్పారు. అలాగే భగవన్నామ స్మరణ, భగవన్నామ స్మరణ అంటే ఇక్కడ భగవన్నామాన్ని ఉచ్చరించాలి, విచారించాలి, మననం చేసుకోవాలి, స్మరణ చేసుకోవాలి కదా. ఒక మహావాక్య మననం వలన బ్రహ్మైక్య జ్ఞానం ఎలా లభిస్తుందో ఒక నామార్థ విచారణతో వచ్చే స్మరణతో అంతే ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మహావాక్యానికి కేవలం అర్థ విచారణ చేస్తే కానీ ప్రభావం ఉండదుట, కానీ నామానికి ఉచ్చారణ చేతనే పాపనాశనం చేయగలిగే శక్తి ఉంటూ క్రమంగా విచారణ స్మరణ ద్వారా ముక్తి లభిస్తుంది. కనుకనే స్మరణాన్ముక్తి అన్నారు. అన్నమాట అంత గొప్పది. అందుకే నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి, రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదానృహరే అన్నారు మహాకవి. అలాగే భీష్ముడు కూడా మహాభారతంలో చెప్పారు, సహస్రనామస్మరణే ముక్తోపాయం. భగవన్నామము వివేచన వల్లనే మనకి సద్బుద్ధి లభిస్తుంది. సో నామస్మరణ ఒక వైదికమైన మార్గము, వేదము నిర్దేశించిన మార్గము, కానీ ఈ కలి ప్రభావం వల్ల మనకు అది సాధ్యపడుతుందా? కలి సాధు అనే దానికి ఇంకొక ఉదాహరణ, పూర్వ యుగాల్లో మనస్సులో పుణ్యం చేసినంత మాత్రాన రాదు, క్రియారూపంలో చేయాల్సిందే. అలాగే మనసులో పాపం చేసినా పాపం వచ్చేస్తుంది, క్రియగా చేసినా పాపం లభిస్తుంది. ఇది పూర్వయుగాల మాట. మరి అదే కలియుగంలో మనసులో పాపపు ఆలోచనలు వస్తే వాటి ప్రభావం ఉండదుట, కానీ క్రియారూపంలో చూపిస్తే మాత్రం పాపం వస్తుంది. అలాగే మనసులో కించిత్ పుణ్య ఆలోచన వచ్చినా సరే ఆ మాత్రాన్నే పుణ్యం లభించే భాగ్యం కేవలం కలియుగంకు ఉందిట. అందుకనే కలియుగంలో ఇన్ని సులక్షణాలు ఉన్నాయి కాబట్టి కొందరు కలిలో పుడితేనే బాగుంటుంది అనుకుంటారు. కానీ అదంతా సాధ్యమా అండి? ఆ మాత్రం కూడా సులభోపాయంతో తరించలేనటువంటి అవరోధం కలిగిస్తాడు ఈ కలి. పుణ్యాది స్మృతులు, సదాలోచనలు మనసులో స్మరణ రూపంగా ఉన్నా సత్ఫలితాలనిచ్చే యుగం కలియుగం, కనుక కలవ స్మరణాన్ముక్తి అన్నారు. ఇది అయితే ఇంకొకటి, ఇక్కడ పూర్వపు యుగాల్లో ఎన్నో యాగాలు యజ్ఞాలు చేయాలి, కానీ కలియుగంలో అది సాధ్యపడదు కదా. అశ్వమేధాది యాగాలు సాధ్యపడవు కాబట్టి ఆ యాగాలకు సంబంధించినటువంటి భగవత్ కథలు అలాగే వేదాల్లో చెప్పినటువంటి కొన్ని పన్నాలు వల్లవేస్తేనా మనం చాలుట. ఆ కలియుగంలో అటువంటి సత్ఫలితం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ కలి అనేవాడు కలి ఎవరు, కలి ఎలా పుట్టాడు అన్న విషయాన్ని ఇక్కడ చెప్పమని సూతమునిని అడిగారు. అప్పుడు సూతుల వారు నమస్కరించి చెప్తున్నారు, ఇది ఒక పరంపరాగతమైన కథ అన్నమాట వచ్చింది అని చెప్తారు. అంటే బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పడము, నారదుడి నుంచి వ్యాసునికి రావడం, వ్యాసుడి నుంచి తన పుత్రుడైన సుఖయోగేంద్రునికి, ఆయన నుండి అభిమన్యుడి పుత్రుడైన పరీక్షతుకి చెప్పబడింది కథ భవిష్యత్ పురాణంలో. అది అయితే పరమాత్మలో ఐక్యం అయ్యే వరకు భాగవతం వినాలి అని దీనిని పట్టుకుని పుణ్యాశ్రమంలో మార్కండేయ మహర్షి సుఖమహర్షికి చెప్తున్నారు. దానిని నేను మీకు చెప్తున్నాను, ఏకాగ్రత బుద్ధితో వినండి. కలి ఎప్పుడు ప్రవేశించాడు అంటే గతే కృష్ణేశ్వ నిలయం ప్రాదుర్భూతో యథా కలిహి, అంటే కృష్ణుడు ఎప్పుడు తన లోకంలోకి చేరాడో అప్పుడు ఇక్కడ కలి ఉద్భవించాడు, విజృంభించాడు. నిజానికి సృష్టి ఆది నుండే, బ్రహ్మశక్తి నుండి అన్ని కాలశక్తులు ఎలా ఉద్భవించాయో కలి కూడా సృష్టి నుండి ఆది నుండే ఉన్నాడు. ఈ యుగంలో ముందుకొచ్చేస్తాడు. అయితే ఇప్పుడు ఏ విధంగా సృష్టింపబడతాడు, అతని వంశం, ఇవన్నీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందు చెడు తెలుసుకుంటే ఆ చెడుని ఎలా నిర్మూలించాలి, తద్వారా మనం మంచి ఎలా పొందాలి, మంచిగా ఎలా మార్చుకోగలగాలి అన్నది మనకి తెలియాలి కదా. కాబట్టి అదే ఇప్పుడు మనం కలి ఆవిర్భావం ఎలా జరిగిందో చూద్దాం. ప్రళయాంతం అయిన తర్వాత, ప్రళయాంతం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి మొదలవుతుంది కదా, అప్పుడు బ్రహ్మగారు తన మలినాన్ని వెనక నుంచి సృష్టి వచ్చిందట. అక్కడ ఒక పాతక స్వరూపుడు, అతని పేరు అధర్ముడు, ఆయన వాడు అధర్ముడు పుడతాడు. అతని వంశం గురించి శ్రవణం కీర్తనం చేసినా అన్ని పాపాలు పోతాయిట. విచిత్రంగా ఉంది కదా. అవును మరి, ఎందుకంటే సమస్త సృష్టిలో ఉన్న పరమాత్మలో ధర్మము అధర్మము అన్ని ఆయన స్వరూపాలే అనుకున్నప్పుడు వీటి ప్రయోజనాలు వాటికి ఉంటాయని తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అధర్ముడి వంశవృక్షం మనం తెలుసుకుందాం. అధర్ముడికి పిళ్ళికళ్ళ భార్య ఉంది, ఆమె పేరు మిథ్య. కపటం, మిథ్య అంటే మనకు తెలిసిందే కపటం అసత్యం. వీరిద్దరికీ మహాతేజస్సుతో ఒక పుత్రుడు పుడతాడు, అతడు దంభ, కొడుకు దంభుడు, కూతురేమో మాయ. అంటే ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, కలియుగం అంటేనే అధర్మం. ఇంకొకటి, వరసలు, వావి వరసలు లేకుండా సంతతులు పుడతాయి అన్నది కూడా ఈ లక్షణం, ఈ యుగ లక్షణం అనమాట. ఇప్పుడు మనం ఎలా అంటే వావి వరసలు లేకుండా అన్నా చెల్లెళ్ళే భార్యాభర్తలుగా కొనసాగుతున్నటువంటి కలి వంశ వృక్షాన్ని మనం తెలుసుకుంటున్నాం. వీళ్ళు ఇంకొకటి, వీళ్ళు వ్యక్తులు కారు, వీళ్ళలో మానవ స్వభావాలు రూపుదిద్దుకున్నాయి. ఈ విధంగా భిన్న భిన్న స్వభావాలతో మరొక స్వభావం పుట్టింది అని ఈ విధంగా సంకేతవాదంతో పురాణం వినాలి అని తెలుసుకోవాలి. ఇప్పుడు అధర్ముడు, భార్య మిథ్య, వాళ్ళిద్దరికీ పుట్టిన వాడు దంభుడు మాయ, ఈ అన్నా చెల్లెళ్ళు ఇద్దరికీ పుట్టారు ఒక కొడుకు లోభుడు, కూతురు నికృతి. మళ్ళీ వీళ్ళిద్దరికీ పుట్టిన సంతతి క్రోధుడు, కూతురు ఏమో హింస. ఈ క్రోధుడు, కొడుకు, కూతురు, హింస, వీళ్ళిద్దరికీ, ఈ అన్నా చెల్లెళ్ళు ఇద్దరికీ పుట్టిన సంతానము కలి. ఇక్కడ వచ్చాడండి మన అసలైన విలన్ అనాలి మనం, గురుగారు చెప్పినట్టు. క్రోధుడే, సారీ క్షమించండి, కలి ఎలా ఉంటాడంటే वामहस्तं धृतोपस्तं तैलाभ्यक्तान् जनप्रभं काकोदरं करालास्यं लोलजिह्वं भयानकं पूतिगन्धं द्यूतमध्यस्त्री सुवर्णकृताश्रयं दुर्गन्धभूयिष्ठंगा उंटाडु కాముకమే ప్రధాన స్వభావంగా ఉంటూ తత్సంకేతమైన దానిని హస్తము నందు పట్టుకుని ఉంటాడు. కలియుగంలో సహజంగా ఈ చెడు లక్షణాలు ఉంటాయి కాబట్టి వీటిని ఇక్కడ చెప్పబడుతోంది. మనలో ఇలాంటి దుర్లక్షణాలు రాకుండా, దుష్ప్రవృత్తులు జరగకుండా మనం నిరంతరం భగవన్నామ స్మరణ చేయాలి, చేసి వీటిలన్నింటిని దూరం పెట్టవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా వంశవృక్షం కొనసాగిస్తే, కలికి దురుక్తికి కలికి ఒక సోదరి ఉంది. ఈమె పేరు, ఈమె భార్య కూడా అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు వావివర్సలు ఉండవు కదా వీళ్ళకి. భార్య దురుక్తి, దురుక్తి అంటే మనకు తెలుసు కూడని మాటలు. కలియుగంలో మనం చూసేదే కూడని మాటలు. కూడని మాటలు అంటే శాస్త్ర విరుద్ధమైన మాటలు. ఏదన్నా ఒకటి చెప్పారనుకోండి, ఒక విషయం చెప్తే అవన్నీ కాదండి, అట్లా కాదు, ఇట్లా కాదు, శాస్త్రం ఏం చెప్పింది అనుకుంటూ వాటిల్ని వ్యతిరేకిస్తూ మనతో మనకు తోచిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయే పద్ధతిలో వెళ్ళిపోతారనమాట. ఒక ప్రమాణం లేకుండా ఎవరికి తోచింది వాళ్ళది అది కూడని మాటలు, కూడని పనులు చేస్తుంటే దాన్ని దురుక్తి అంటారు. అయితే ఇక్కడ ఈ కలి దురుక్తికి కలిగిన సంతానము భయుడు, మృత్యువు. ఇక్కడ ఒకటి గమనిద్దాం, కలికి ఇప్పుడు కూడని పనులు, కూడని మాటలు మన చేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా భయం అనేది ఏర్పడుతుంది కదండి, భయుడు. ఆ భయం ఎప్పుడైతే ఏర్పడుతుందో నిరంతరం భయపడుతూ ఉంటాం. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, భయపడేవాడికి దినదినకుండా నూరేళ్ళ ఆయుష. నూరేళ్ళ ఆయుష అంటే ఏమిటి? భయం భయంతోనే బతుకుతూనే ఉంటాడు, కానీ భయంతో బతుకుతూనే ఉంటాడు. అటువంటి వాడికి మృత్యు, అసలు భయమే సగం మృత్యుతో సమానం కాబట్టి పక్క పక్కనే ఉంటాయన్నమాట. భయుడు, కూతురేమో మృత్యువు. ఈ భయము మృత్యువు ఇద్దరు మళ్ళీ కలిస్తే వాళ్ళిద్దరికీ సంతతి నిరయుడు. ఆలోచించండి, భయము మృత్యువు రెండు కలిస్తే వచ్చేది నరకమే కదండి. మానసికంగా మనం ఎంత క్షోభ పడతామో మనకు తెలుసు. ఓ పక్కన భయము, భయం భయం అనుకుంటూ సగం మృత్యువుని ఇక్కడే సత్తు బతుకుతాం అంటాను చూడండి. అలా అనుభవిస్తూ మళ్ళీ మానసిక నరకం, అదే నిరయుడు. మరి నరకయోనంగానే నరకాల్లో ఇంకే ఉంటాయి, నానా యాతల్లో ఉంటాయి కదా. ఒక నరక కొడుకు, ఈ భయుడికే మృత్యువుకి కలిగిన సంతానం, కొడుకేమో నిరయుడు, కూతురేమో యాతన. ఈ కొడుకు ఈ కూతురు వీళ్ళిద్దరు నిరయుడికి యాతనకి కలిగిన వారు మళ్ళీ అనేక మంది, 10,000 మంది సంతానం. యాతనలు ఎన్నున్నాయి నరకంలో మీకు మనకు తెలిసిందే. కాబట్టి ఈ విధంగా ఈ రకంగా ఈ వంశం వారందరూ కలియుగంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారని చెప్పారు. మరి వీరందరి బారి నుంచి మనం తప్పించుకొని ప్రశాంతంగా ధర్మబద్ధంగా జీవించాలి కదా. అంటే కలియుగంలో మనకున్న ఒకటే ఒక మార్గం, భగవన్ నామస్మరణ. భగవంతుడు భగవద్గీతలో చెప్తారు, యథాయథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను దుష్ట శిక్షణ, దుష్ట రక్షణ కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం అని మనకి భగవద్గీతలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు కలి వంశవృక్షం తెలుసుకున్నాం కదా, ఈ కలిని నాశనం చేయడానికి మరి మనకి భగవంతుడు రావాలి కదా. మనం అందరం నామస్మరణ చేస్తే భగవంతుడు కలికి భగవంతుడు వస్తారు. అది ఒక శ్లోకం చెప్పాలి అనుకుంటున్నాను ఇక్కడ కలికి భగవానుడు స్తుతి మీద నేను ఒక శ్లోకం చెప్పి ముగిస్తాను. యద్దోదండకరాళ సత్పకవళా జ్వాలా జ్వలద్విగ్రహా నేతు సత్కరవాల దండ దళితా భూపాక్షితి క్షోభకా శశ్వత్ సైంధవ వాహనో ద్విజ జని కల్కి పరాత్మా హరి పాయా సత్యయుగాది కృష్ణ భగవాన్ ధర్మ ప్రవృత్తి ప్రియ. ధర్మ ప్రవృత్తి ప్రియ అంటే ధర్మమునందు ప్రవర్తిస్తే ప్రీతి చెందేవాడు అంటే మనసునందు కానీ కార్యరూపంలో కానీ ధర్మమును ఆచరిస్తూ ప్రవర్తిస్తే హరి ప్రీతి చెందుతాడు అని. లేచని వహనిధనే కలయసి కరవాలం భూమకేతుమివ కిమపి కరాలం కేశవాధృత కల్కి శరీరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. శ్రీనారాయణ వాసుదేవాయ విష్ణవే కల్కిని నమః. ధన్యవాదాలు.
చక్కగా చెప్పారండి. ఈ కలి యొక్క వంశవృక్షం, ఇది వింటేనే చాలా పాపాలు నుంచి బయటపడతాము అని చెప్పారు గురుగారు. అయితే ఈ పేర్లు, ఆ వంశవృక్షంలో పేర్లని గురించి ఆలోచిస్తే అవన్నీ సంకేతవాదాలు. దాన్ని గురించి డీటెయిల్గా కూర్చుని ఆలోచించినా మనకు అర్థమవుతుంది ఏ బాధ నుంచి ఏ బాధ వస్తుంది, దాని నుంచి వీటిలన్నింటి నుంచి ఎలా బయటపడాలంటే భగవంతుడి పాదాలే మనకి శరణ్యం. ఇప్పుడు పవన్ కుమార్ గారు ఈ కలి సంతానం కలిగించే మరికొన్ని దుఃఖాలు, ఆ తర్వాత కలికి యొక్క ఆవిర్భావం, ఆయన ఉపనయనం, విద్యాభ్యాసం ఇత్యాది విషయాలని మన ముందుకు తీసుకొస్తారు. పవన్ గారు.
శ్రీగురుభ్యో నమః. కలి వంశీయులు యజ్ఞము, అధ్యయనము, దానము అయిన వైదిక ధార్మిక కార్యక్రమాలను నాశనం చేయిస్తూ ఉంటారు. ఆది అంటే మానసిక వ్యాధి, ముసలితనము, గ్లాని, దుఃఖము, శోకము, భయములు నాశ్రయించి ఉంటారు వీళ్ళు. జనులు ఎలా ఉంటారు అంటే కాల అతీతులై, భోగలాలసకులై, కామస్వభావాలు గలవారై ఉంటారు. దంభాచారులు, దురాచారులై, తల్లిదండ్రులను హింసిస్తూ, బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారు వేదశాస్త్రాలకు దూరమై కడుపు నింపుకోవటం కోసము, కోరికలు తీర్చుకోవటం కోసమే జీవిస్తూ ఉంటారు. జనులు పుట్టివారుగా పాపపరాయణులుగా, వంచకులు, మఠ నివాసులు. 16 సంవత్సరాలు ఆయుష్ మాత్రమే ఉంటుంది. ఇంకా నీచ సాంగత్యంతో ఉంటారు. వివాదాలు, కలహాలకు, ఇంకా కేశ అలంకరణ పైన ఆసక్తి కలవారై ఉంటారు. జనులు వడ్డీ వ్యాపారం చేయిస్తూ ఉంటారు. సన్యాసులు గృహస్థ ధర్మంపై అనురక్తి పెంచుకుంటారు. గృహస్థులు అవివేకులై గురునింద చేయిస్తూ, సాధు వంచకులై తాము ఆచరించేదే ధర్మమని తలుచుకుంటూ ఉంటారు. ప్రతిగ్రహణం ఆశిస్తూ ఉంటారు. ఇంకా వివాహం అంటే ఎలా ఉంటుందంటే స్త్రీలు పురుషులు సమ్మతమే వివాహము. వంచకులతో మైత్రి చేస్తూ ఉంటారన్నమాట. అసమర్థతయే క్షమగా భావిస్తారు. దానము చేయచ్చు తమను తాము ప్రశంసలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మాట్లాడటమే పాండిత్యము. యశస్సు పొందుటకే మాత్రమే ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ధనవంతుడిని సాధు పురుషునిగా చూస్తూ ఉంటారన్నమాట. స్త్రీలు వైధవ్యాన్ని లేనివారే స్వచ్ఛందంగా తిరుగుతూ ఉంటారు. మేఘాలు, అకాల వర్షాలు కురుస్తూ ఉంటాయి. భూమి యందు పంటలు తగ్గుతాయి. ఈ విధంగా కలియుగ ప్రథమ పాదంలో జనులు కాలయాపన చేస్తూ శ్రీకృష్ణుని నిందిస్తూ ఉంటారు. ఇక ద్వితీయ పాదంలోకి వెళ్తే ప్రజలు శ్రీకృష్ణ నామ ఉచ్చారణే కూడా చేయరు. 3వ పాదంలో వర్ణ సాంకర్యాలు. 4వ పాదంలో 4 వర్ణాలు కాస్త ఒకే వర్ణం, అది స్త్రీ పురుషుడు అన్న రెండే ఉంటాయి. ఇంకా అసలు శ్రీకృష్ణుని ఆరాధించటమే ఉండదు. ఇట్లా ఉంటూ ఉంటే యజ్ఞ యాగాది క్రియలు లుప్తమవ్వటం చేత సమస్త దేవతలు ఆహారం లేని వారై, అప్పుడు వారు బ్రహ్మదేవుని శరణు వేడుతూ దేవతలందరూ కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు. అది అక్కడ వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఎందుకంటే వేదనాదాలు అవన్నీ వినిపిస్తున్నాయి. అక్కడ వారు పద్మమునందు కూర్చున్న వాణి వల్లభుడు అయిన బ్రహ్మకు దేవతలు స్తుతించి ప్రార్థించి పిమ్మట కలిదోషముల వల్ల కలుగు ధర్మహానిని విన్నవించుకున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి అని అడగ్గా బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తూ వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని స్తుతించి దేవతల అభిష్టాన్ని నివేదించారు. పిమ్మట పునరీకాక్షుడు బ్రహ్మతో, హే విభో, నీవు చెప్పిన ప్రకారముగా నేను శంబల గ్రామంలో విష్ణుయంసు సుమతి గృహమును జన్మించ అని పలికాడు. నాకు 4 సోదరులు కలినాశనాన్ని చేస్తాను. నా అంశలైన దేవతలు నా బంధుజనంగా తమ తమ అంశాలతో భూమి ఎందు అవతరిస్తారు. మాకు మిక్కిలి ప్రీతి అయిన లక్ష్మీదేవి, సింహల దేశము బృహద్రథ రాజపత్ని అగు కౌముది గర్భమున పద్మ అనే పేరుతో జన్మించినది. అంతేకాక మరుడు, దేవాపి అను 2 రాజులు కూడా పృథ్వీ అందు నిలుపుతాను. ఓ బ్రహ్మ, నేను మరలా కృతయుగం చేసి ధర్మస్థాపన గావించదను అని చెప్పారు. ఆ మాటలు, కేశవుడు చెప్పిన మాటలు విన్న పిమ్మట బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి, దేవతలు స్వర్గలోకానికి వెళ్ళారు. ఇక్కడ శంబల గ్రామం ఎక్కడుందో చెప్పలేదు. కానీ భగవంతుడు ఆవిర్భవించే సమయానికి కొన్ని ప్రాంతాల్లో కలిదోషాలు లేకుండా ఉంటుంది. ఇప్పటికీ అలాంటివి భారతదేశంలో ఉన్నాయి. అవి బద్రీ కేదారం, అది నరనారాయణని ఆశ్రయించుకొని ఉంటుంది. మానవులు అక్కడికి ప్రవేశించలేరు. ఇక మనం అందరం ఇప్పుడు శంబల గ్రామానికి వెళ్దాం. ఎందుకంటే అక్కడ నారాయణుడు దేవతలకు చెప్పిన ప్రకారంగా జన్మించుటకై శంబల గ్రామంకు ప్రవేశించాడు. జగత్పతియగు మాధవుడు మానవ గర్భమున జన్మించగానే స్థావర జంగమాలు, ఋషిగణాలు, దేవతలు మిక్కిలి ప్రశంసులయ్యారు. సమస్త ప్రాణులు తమ తమ ఆనందాన్ని వ్యక్తపరిచాయి. అది వైశాఖ శుక్ల ద్వాదశి నాడు మాధవుడు భూమియందు అవతరించాడు. తండ్రి విశ్వేశు, తల్లి సుమతి మిక్కిలి ఆనందంతో పుత్రుణ్ణి చూచారు. ఆ సమయానికి అక్కడ మహాషష్ఠి బాలుడికి బొడ్డు కోసింది. సావిత్రీదేవి స్వయంగా గంగాజలంతో బాలుడికి నీరు పోసింది. విష్ణువు ఆ సమయంలో చతుర్భుజునితో శంబల గ్రామంలో జన్మించానన్న విషయాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకుని శీఘ్రగతి గల వెళ్ళగలిగ పవనుని, నీకు సూతిక గృహానికి వెళ్ళి విష్ణుమూర్తికి ఓ నాద చతుర్భుజాల రూపంను విడిచి మానవ రూపం ధరించమని పలికెను. పవనుడు వేగంగా వెళ్ళి విష్ణుమూర్తికి నివేదించుకోగా పునరీకాక్షుడు బ్రహ్మవచనాల సారాంశముగా తన రెండు నాలుగు చేతుల్ని కాస్త రెండు భుజాలు కలవాడుగా అయ్యారు. అక్కడ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కానీ వారు విష్ణుమూర్తి మాయచే మోహితులమై తాము భ్రమించాము అని తలుచుకున్నారు. ఇది ఎలా ఉంటుందంటే కృష్ణ పరమాత్మ కూడా నాలుగు చేతులతో పుట్టినవాడు, అలాగే రాముడు కూడా ముందు నాలుగు చేతులతో పుట్టాడు అని మనకి ఆధ్యాత్మిక రామాయణము ఇంకా రఘువంశంలో గురుగారు చెప్పారు. అదే గుర్తుకొచ్చింది అనమాట ఇక్కడ. ఆ తర్వాత పిల్లవాడిగా మారు అని తల్లి కోరుకోగానే మారిపోతాడు అనమాట రాముడు. గోవిందుడిని పుత్రుడిగా పొందిన తండ్రి 100 గోవులను దానం చేస్తాను అని సంకల్పించుకున్నాడు. అదే సమయానికి నామకరణం చెయ్యాలి అని బ్రాహ్మణులు నియోగించగా అప్పుడు పరశురాముడు, కృపాచార్యులు, అశ్వత్థామ, వ్యాసుడు భిక్షుకు రూపంలో అక్కడికి వచ్చి బాలుడిగా ఉన్న నారాయణ చూచుటకు వచ్చారు. ఆ 4 మహర్షులకి పూజ చేసి తల్లి ఒడిలో బాలుడిగా ఉన్న విష్ణువుని చూసి మునీశ్వరులు మనుష్య రూపంలో ధరించిన హరికి నమస్కరించి అతన్ని చూసి కల్కమును నశింప చేయడమే అతని స్వభావం అని అతనికి కల్కి అని నామకరణం చేశారు. కల్కము అంటే వంచన, భయము, నిత్య అధర్మము, పాపము, దోషము. చీకటిని తీసివేయటం ఎలా సూర్యునికి స్వభావము, అలాగే దోషాలని నశింపజేయటము ఆయనకి స్వభావము. కల్కయే నమః. అటు తర్వాత జాత సంస్కారాలు పూర్తయిన కంసారి అయిన కృష్ణుడు సుమతిచే పోషింపబడుచు అల్పకాలంలోనే శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి పొందాడు. తల్లిదండ్రులకు ప్రియులుగా కలిగిన వారు గురువు విప్రులకు ప్రతిష్టకు కారణభూతులుగా కవి, ప్రాజ్ఞ, సుమంతకులు కలికి అన్నలుగా జన్మించారు. ఇంకా గార్గ్య, భార్గ్య, విషాదులు కలికి వంశంలో బంధువులుగా జన్మించారు. శంబల గ్రామము విశాఖమూపు అనే భూపాలునిచే పాలింపబడుతున్నది. ఇట్లా ఉండగా ఇంకా తండ్రి విద్యాభ్యాసం చేయించాలి పుత్రుడికి అని ఉపనయనం సమయం ఏర్పాటు చేయాలి అని కల్కి చెప్తున్నారన్నమాట. నీవు వేదములు అధ్యయనం చేయాలి అనగా కల్కి అడిగాడు కొన్ని ప్రశ్నలు. అవేంటి అంటే వేదం అంటే ఏమిటి, సావిత్రి అంటే ఏమిటి, ఎటువంటి సూత్ర సంస్కారాలు లోకములో బ్రాహ్మడు ప్రసిద్ధి అవుతాడు అని అడిగాడు. వేదం అంటే హరి యొక్క వాక్కే, సావిత్రి అంటే వేదమాత. 3 చేయబడ్డ సూత్రము అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. అంతేకాక అకార ఉకార మకారానికి వేదముకు సంకేతం. దశ యజ్ఞములచే సంస్కరించబడిన వేదవేత్తలు బ్రాహ్మణులు లోకరక్షకులుగా ఉంటారు. ప్రకృతి మొత్తం కూడా క్షేమంగా ఉండాలి అని వేదవేత్తలు కోరుకుంటారన్నమాట. అంతేకాక వైదిక మార్గంలో అనుసరిస్తూ యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు, స్వాధ్యాయము, నిగ్రహము వాటితో భక్తిపూర్వకంగా హరిని తృప్తిపరచుకోవాలి. అప్పుడు కలికి ఏమన్నాడంటే, మీరు ఇందాక 10 సంస్కారాలు చెప్పారు, అవి ఏమిటి అనగా తండ్రి చెప్తున్నాడు అనమాట. దశవిధ సంస్కారాలు అంటే వివాహము, గర్భధానము, పుంసయనము, సీమంతోరణము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాసన, చూడాకర్మణము, ఉపనయనము, సమావర్తనము. అంటే విద్య పూర్తి చేసుకొని గృహము నుంచి తిరిగి వచ్చే సందర్భంలో జరుగు సంస్కారం అన్నమాట అది. అయితే ఇక్కడ సదాచారంతో ఉన్న బ్రాహ్మణులు ఎక్కడైనా ఉన్నారా అంటే, అప్పుడు తండ్రి ఏమంటాడంటే, ఇది కలికాలము, ఇక్కడ ధర్మనాశకుడు, బలవంతుడు, బ్రహ్మహంతకుడు కలిచే పీడింపబడుతున్నారు. అటువంటి వారు లేరు, కొద్ది మందిరే ఉన్నారు, వాళ్ళు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు అన్నట్టుగా చెప్తారనమాట. ఇది విన్న కల్కి కలివంశాన్ని నాశనం చెయ్యాలి అనే అభిలాష కలిగింది. పిమ్మట బ్రాహ్మణుల వచనం అనుసరించి ఉపనయన సంస్కారం పూర్తి చేసుకుని గురుకులానికి వెళ్ళేదానికి. ఏవైనా తప్పులు చెప్తుంటే, తప్పులన్నీ నావి, ఒప్పులన్నీ గురువు గారివి, సర్వం శ్రీ గురుచరణారవింద అర్పణ వస్తు.
చక్కగా చెప్పారండి, కంటెంట్ అంతా చాలా చక్కగా కవర్ చేశారు అన్ని కూడాను. తప్పులేం చెప్పలేదు ఎక్కడాను, అట్లీస్ట్ నాకు తెలిసి. ఇప్పుడు రాధిక గారు, కల్కి ఉపనయన సంస్కారాలు పొంది విద్యాభ్యాసం చేయడం, విద్యలను అభ్యసించడం, రకరకాల అస్త్రశస్త్రాలను పొందడం, కల్కి గీత, ఈ వివరాలన్నింటినీ మన ముందరికి తీసుకొస్తారు. రాధిక గారు,
అందరికి నమస్కారం అండి. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఇక్కడ ఉపనయన సంస్కారం ముగించుకున్న తర్వాత విద్య కోసం ఉండాలి కదా. పరశురాముడు స్వయంగా కల్కి వద్దకు వచ్చి, నేను నీకు పాఠం చెబుతాను అని తన నివాసమైన మహేంద్రగిరికి తీసుకువెళ్ళగానే స్వయంగా నారాయణుడైన కల్కి రామకృష్ణుల వలె ఉపాధి ధర్మాన్ని పాటిస్తూ వినయంగా నమస్కరించాడు. ఇది మనకు ఆదర్శమైన లీల. ఆయన వద్ద నాలుగు వేదములు, ఉపవేదములుగా ఉన్న ఆయుర్వేద, ధనుర్వేద, గంధర్వ వేద, అర్థశాస్త్రం మొదలైన 64 శాస్త్ర విద్యలు, 64 కళలు, అంటే ఇవి వృత్తి విద్యలు అధ్యయనం చేసి నీకు దక్షిణ ఏమి ఇవ్వాలి అని అడగగానే ఆయన నవ్వుతూ, నీ ఆదేశానుసారమే నీకు విద్య నేర్పాను, నువ్వే సర్వ విద్యలకు నిధివి, సర్వ ఆశ్రయుడవు, పరిపూర్ణుడవైన విష్ణువు. బ్రహ్మ ప్రార్థన మేరకు కలిని నిగ్రహించడానికి శంబల గ్రామంలో కలిగావని నాకు తెలుసు. ఇంకా నువ్వు చేయవలసినవి ఏం అంటే, నీ చేత ముందే నిర్ణయింపబడినట్టు నా చేత విద్య, శివుడి చేత అస్త్రములు, సింహల దేశంలో పద్మావతి పేరుతో జన్మించిన మహాలక్ష్మిని స్వీకరించడం అని చెప్తూ, నువ్వు దిగ్విజయం చేస్తావు. దీనిలో ధర్మహీనులు, కలికి ప్రియులు అయిన పాలకులను, మ్లేచ్చులను నిగ్రహించి ధర్మ ప్రతిష్టాపన చేస్తే నిష్కాములైన ఋషులు యజ్ఞము, దానము, తపస్సు చేసుకునగలరు. ధర్మం బాగుంటేనే ధర్మ సాధనలు చేసుకోగలం. ఇలా చేస్తే నేను సంతోషిస్తాను, ఇదే నువ్వు మాకిచ్చే దక్షిణ అని చెప్పగానే, గురువు కోరిన దక్షిణ ఇవ్వటానికి సంకల్పించుకొని బిల్వోదకేశ్వరం అనే తీర్థానికి చేరుకొని శివుని ఉద్దేశించి తపస్సు చేస్తూ తన హృదయంలో శివుని ధ్యానించాడు. ఇక్కడ కల్కి చేసిన 7 శ్లోకాల శివస్తుతి అద్భుతమైనది, తత్వగర్భితమైనది అని చెప్పారు గురువుగారు. ఇక్కడ ఏమని శివస్తుతి ఎలా చేశాడంటే, పంచభూతములకు ఆది అయిన వాడు, సృష్టి కోసమే పంచ తన్మాత్రలుగా విస్తరించినవాడు, జీవభావముగా సర్వ దేహములందు ఉన్నవాడు, నిత్యం బ్రహ్మానందమే స్వభావముగా కలిగినవాడు, విష్ణువుగా ఉండి ధర్మసేతువును కాపాడే స్థితికారుడైన శివునకు నమస్కారం, బ్రహ్మాది దేవతలు ఎవరి అంశలో, శబ్ద బ్రహ్మము మొదలైనవి ఎవరికి అవయవాలో అటువంటి పరమేశ్వరుడికి నమస్కారము, ఎవరి ఆజ్ఞ చేత వాయువు వీస్తున్నదో, ఎవరి చేత అగ్ని జ్వలిస్తున్నదో, ఎవరి ఆన చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, ఎవరి యొక్క ఆజ్ఞను అనుసరించి చంద్రుడు, తారకలు, గ్రహములు కూడా ప్రవర్తిస్తున్నాయో అటువంటి పరమేశ్వరుడికి నమస్కారము, ఎవరి ఆదేశం చేత భూమి సర్వము భరిస్తున్నదో, ఎవరి ఆదేశము చేత మేఘుడు వర్షిస్తున్నాడో, ఎవరు కాలాన్ని కొలిచేవాడో కాలానికి అతీతుడో, ఎవరిని కాలం కొలవలేదో అటువంటి వాడు, ఎవరి ఆనచేత సుమేరు పర్వతం భూమికి ఆధారమై ఉన్నదో అట్టి విశ్వరూపుడైన పరమేశ్వరుడికి నమస్కారము అంటూ కల్కి చేసిన ఈ స్తోత్రానికి పార్వతీ సమేతంగా శివుడు ప్రత్యక్షమై నవ్వుతూ తనివి తీరా కల్కిని చేతులతో నిమిరి, నువ్వు చేసిన స్తోత్రము చాలా గొప్పగా ఉంది, ఇది చదివిన వారికి ఇహలోకంలో పరలోకంలో కూడా సిద్ధి లభిస్తుంది, శ్రవణం చేసినా అభీష్ట సిద్ధి కలగగలదు అంటూ అక్కడి అంటూ కల్కికి గరుత్మంతుని స్వరూపమైన గారుడము అనే పేరు గల అశ్వాన్ని ఇస్తాడు. ఈ అశ్వం భాగవతంలో ఈ అశ్వం పేరు దేవదత్తము, అంటే ఇది ఏ రూపమైన ధరించగలదు, ఎలా అయినా ఎగురగలదు అని చెప్తున్నాడు. ఇంకా ఇది కాక సర్వజ్ఞం అనే పేరు గల ఒక చిలుకను కూడా ఇస్తారు. ఇది ఏం చేస్తుంది అంటే సందేశాలను తీసుకువెళ్తూ దూతల సహకరిస్తుంది అని చెప్తున్నారు. చిలుక అంటే మనకేంటి అంటే, చిలుక అంటే చిలుక పలుకులు, పలుకులు అంటే ఏంటి, వేదములు అన్న, వేదమయం శుకం, ఇలా వేదాలను సమర్పించాడు వేదమయుడైన విష్ణువుకి. ఇంకా ఈ అవతారానికి ముఖ్యమైనది ఏంటి అంటే, రామావతారానికి కోదండం లాగా ఈ అవతారానికి కల్కి రూపానికి ముఖ్యమైనది కరవాలం, ఇది నందకము. దీని పిడి ఎలా ఉంటుంది అంటే రత్నమయమై ఉంటుంది అని చెప్తున్నాను. ఇది అతి పొడవైన ఖడ్గం, ఇది శివుడు కల్కికి ఇచ్చి భూభారాన్ని తగ్గించు అని చెప్తారు. చేతిలో ఖడ్గము, భుజం పైన చిలుక, కలికి గుర్రంపై కూర్చున్న కల్కిని ధ్యానించాలి అని చెప్తున్నారు గురువుగారు. ఇంకా సర్వశస్త్ర అస్త్రవేత్త, సర్వ వేదాంత పారగుడు అయిన జ్ఞానస్వరూపుడైన కల్కికి నమస్కారము అంటున్నారు. వెంటనే ఆ తురగం పైన మహావేగంతో శంబల గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులకు నమస్కరించి అన్ని విషయాలు చెప్పగానే వారు ఇంకా బంధువులు శంబల ప్రజలు ఎంతో సంతోషిస్తారు. ఇంకా ధార్మికుడు ఇంకా యాగము దానము తపస్సు ప్రవర్తింపజేస్తున్న సుక్షత్రియుడైన రాజు విశాఖయుపుడు తన రాజ్యంలోని సర్వ వర్గాల వారిని క్షేమంగా చూసుకుంటూ పాలన చేస్తున్నాడు. కలిని నిగ్రహించడానికి కల్కి జన్మించాడని తెలుసుకుని ఆయనను దర్శించడానికి వచ్చాడు. కల్కి ఆవిర్భావ కారణాన రాజ్యంలో అందరూ స్వధర్మ నిరతులై హరికి ప్రియులై ఉండి ఆ ప్రాంతమంతా కృతయుగంలా వెలుగొందుతుంది. రాజు అక్కడికి వెళ్లేసరికి నక్షత్ర మధ్యంలో చంద్రుడు ఇలా బంధువులతో కూడి ఉన్న కల్కికి నమస్కరించాడు. ఆయన చూపు చేతనే పూర్ణుడై సర్వం విష్ణుమయం అనే అనుభవాన్ని పొంది స్వామితో, మీ ఆజ్ఞానుసారం కార్యం నడపడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను ఉద్ధరించండి అని అడగగానే స్వామి ఏమంటారంటే, ఆయనకు ఈ వచ్చిన రాజుకు ఆయన పక్కన ఉన్న గుర్రము ఉచ్చైశ్రవంలా కనిపిస్తుందంట. అంటే అది దానవులు సముద్రాన్ని చిలికినప్పుడు వస్తుంది కదా ఉచ్చైశ్రవం, అలా కనిపిస్తుంది. ఇంకేం చెప్తున్నాడు అంటే స్వామి వారు, నా స్వరూపంలోని యజ్ఞములను లోకక్షేమం కోసం ఆచరించు అని చెప్పి ఇంకా ఏం చెప్తున్నారంటే, కొంతకాలానికి సోమసూర్య వంశంలో పుట్టిన దేవాపి మరువు అనే ఇద్దరు చక్రవర్తులను స్థాపన చేసి నేను కృతయుగాన్ని ప్రతిష్ఠిస్తాను, అందుకే నేను అవతరించాను అని తెలిపాడు. ఇక్కడ కల్కి విశాఖయుపుడికి చెప్పేదంతా కూడా కల్కి గీతలో భావించవచ్చు, ఇది బ్రహ్మ విద్య అని చెప్పారు గురుగారు. ఇక్కడ సృష్టి క్రమం చెప్తున్నారు కల్కి. సృష్టికి పూర్వం మొట్టమొదట ఉన్నది నేను మాత్రమే, పరమాత్మ తప్ప అన్యం లేదు, అంటే రెండవది లేదు, తర్వాత కూడా రెండవది లేదు, ఎప్పుడు ఉన్నది ఒక్కటే. నాదైన ఒకనొక మాయ చేత రెండవ వస్తువు ఉన్నట్టుగా ఈ ప్రకృతి పంచభూతములు నాయందే వ్యక్తమయ్యాయి, ఈ వ్యక్తమైన స్వరూపము నాకు వేరు కాదు అని చెప్తున్నారు. ఇలా తెలుసుకున్న రూపము ఏంటి అంటే విరాట్ ప్రభు, అంటే విరాట్ స్వరూపం. విశ్వమే స్వామి యొక్క స్వరూపము, అది సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అన్నట్టుగా. విరాట్ పురుషుడు నుండి ఉద్భవించిన మొదటి పురుషుడు బ్రహ్మదేవుడు, తర్వాత రకరకాల జీవులు వారి కర్మలను అనుభవించడానికి నా మాయా శక్తి చేత వివిధములైన సృష్టి మనువులు ప్రజాపతులు ఏర్పడ్డాయి అని చెప్పారు. ఇంకా ఏమొచ్చాయి అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతితో కూడిన మాయ చేత ఉపాధి భేదం వల్ల నా అంశలే దేవ మానవ స్థావర జంగమములుగా ఉంటాయి అని చెప్తున్నారు. అంటే ఇక్కడంతా అందరిలో ఉన్న చైతన్యాన్ని నేనే అని తెలియజేస్తున్నారు పరమాత్మ. ఇలా ఏర్పడిన జగత్తు క్షేమంగా నడవాలంటే ధర్మం అనేది ఒకటి ఉంటుంది అని చెప్తున్నారు. ఆ ధర్మం ఏంటి అంటే వేదము, వేదము నుండి వచ్చిన శాస్త్రములు, ఇవన్నీ నా నుండి ఉద్భవించాయి. లోకక్షేమానికి పనికి వచ్చే వేదాన్ని పట్టుకొని వేద కర్మలను ప్రవర్తింపజేసే వారిని రక్షించి తద్వారా లోకక్షేమం కలిగించడానికి బ్రహ్మచేత ప్రార్థింపబడి నేను వచ్చాను అని చెప్పగా, రాజు విప్ర లక్షణం అంటే ఏమిటి, నీ భక్తి అంటే ఏమిటి తెలుసుకోవాలన్నది వివరించండి అని అడిగాడు. అప్పుడు స్వామి, అవ్యక్తము వ్యక్తము కూడా నేనే అని వేదములు చెప్తున్నాయి అన్నారు. ఇక్కడ అవ్యక్తము అంటే భగవంతుడు తెలియబడడు, వ్యక్తము అంటే తెలియబడుతున్నదంతా భగవంతుడే అని తెలుసుకోవాలి అని చెప్పారు. ఆ వేదముల ప్రకారము అనుష్ఠిస్తూ బోధిస్తూ ఎవరు ఉంటారో వారు వేదస్వరూపుడనైనా నన్ను పూజించినట్లే అని చెప్తున్నారు. వారి యొక్క ప్రార్థనను అనుసరించి ప్రతి యుగంలో నేను ఆవిర్భవిస్తాను అని కూడా చెప్పారు. ఈ వేదాధ్యయనం చేసే వారికి కొన్ని లక్షణాలు నియమాలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. అవి ఏంటి అంటే, అవి అంతరంగ సాధనలుగా సత్యము, ధర్మము, అహింస, శమము, దమము, ఇవి ప్రధాన ధర్మములు, వీటిని పాటించాలి. ఇంకా ఏం చేయాలి అంటే, వేదం చెప్పిన సత్కర్మలు నాకు అర్పణ బుద్ధితో చేస్తూ ఉండాలి అని చెప్పారు. ఇంకేంటి అంటే, త్రిపేటలుగా చేయబడిన ఆవృతం సూత్రం అనే యజ్ఞోపవీతాన్ని వేద ప్రవరలతో ధారణ చేయాలి అని చెప్తున్నారు. ఇంకా మృత్తిక అంటే గోపీ చందనము, భస్మము, చందనములను తిలకముగా ధరించాలి, త్రిపుండ్రముగా శరీర వివిధ భాగాలలో ధరించాలి. అవి నిలువు త్రిపుండ్రములైనా సరే, అడ్డంగా అయినా సరే, ఏవైనా సరే ధరించాలి. అవి ఎలాంటివి అంటే, బ్రహ్మ విష్ణు శివాత్మకమైనవి, రూగ్కేజు సామాత్మకమైనవి, అకార ఉకార మకారాత్మకమైనవిగా ప్రకాశిస్తూ ఉంటాయి అంటున్నారు. ఇలా పవిత్రంగా జీవిస్తున్న విప్రుని అందు చేతిలో స్వర్గము, వాకులో వేదము, చేతికి అందుబాటులో విష్ణువు, సర్వతీర్థములు వారి ఎందు ఉంటాయి అంటున్నారు. సర్వతీర్థములు ఎందుకు అంటే, సదాచారం పాటిస్తూ ఉంటారు కదా వాళ్ళు, అందుకని చెప్పేసి. ఇక్కడ చేతిలో స్వర్గము అంటే, వీళ్ళు సకామంగా యజ్ఞాలు యాగాది కర్మలు చేస్తూ ఉన్నప్పుడు స్వర్గం వస్తుంది కదా, స్వర్గము అంటే నథింగ్ బట్ సుఖము, అది వస్తుంది అని చెప్తున్నారు. నాడి ఎందు త్రిగుణాత్మకమైన ప్రకృతి, వక్షస్థలంలో ధర్మము, పృష్ఠంలో అధర్మము ఉంటుంది. ఇక్కడ పృష్ఠంలో అని ఎందుకు చెప్పారు అంటే, వెనక్కి తిరిగి చూడకూడదు అంటే అధర్మం వైపు చూడరాదు అనే దాని సంకేతముగా పృష్ఠంలో అధర్మము అని చెప్పారు. అందుకే వీరిని ఏమంటారు అంటే, భూసురులు అంటారు అని చెప్పారనమాట. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒక యోధుడు వర్షము చలి అంటే వివిధ వాతావరణ దీంట్లో కూడా ఏమి జంకకుండా ఎంత నిష్ఠగా దేశాన్ని రక్షించడానికి పాటుపడుతూ ఉంటాడో, అంతగా వీరు కూడా భోగాన్ని అంత త్యాగం చేసి నిరంతరం ప్రపంచాన్ని రక్షించి ధర్మం కాపాడడానికి, దైవశక్తి సమాజంలో నింపటానికి తపస్సులో ఉండాలి. అటువంటి వాడు భగవత్ స్వరూపుడు, మహాత్ముడు అని చెప్పారు పరమాత్మ. వీరికి వయసుతో, ఇలా జీవించే వారికి వయసుతో నిమిత్తం లేకుండా బాలుడైనా సరే వీరికి నమస్కరించాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఉదాహరణగా ఏం చెప్పారు గురుగారు అంటే, వీళ్ళందరూ జ్ఞాన వృద్ధులు, తపోవృద్ధులు కాబట్టి అలా నమస్కరించాలి. ఇక్కడ వామనుడు విష్ణు స్వరూపం అని తెలియకముందే బలి వచ్చి, ముల్లోకాధిపతి అయిన బలి చక్రవర్తి ఆయన పాదాలు కడిగి తలపైన చల్లుకున్నారు కదా అని చెప్తున్నారు అనమాట. ఇది అంతా విని రాజు నమస్కరించి వెళ్ళిపోతాడు. తర్వాత శుకం ఎగిరి వచ్చి ఆయన చుట్టూ తిరిగి దండం పెట్టి స్తుతి చేస్తుంది అనమాట. అంటే వేదాలు విష్ణువు స్తుతించాయి అని చెప్పారు. అనంతరం చిలుక ఏం చెప్తుంది అంటే, సముద్ర మధ్యంలో ఉన్న ఒక ద్వీప సమూహానికి వెళ్ళాను నేను, దాని పేరు సింహళం. రాజు ఎవరు అంటే బృహద్రథుడు, ధర్మవర్తనుడు, చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అతని భార్య కౌముది, వారి పుత్రిక పద్మావతి, పద్మిని జాతి లక్షణాలతో ప్రకాశిస్తున్నది. అలాంటి సుందరి ఇక ఏ భువనాలలో లేదు అని చెప్తున్నారు అనమాట. ఆమె ఏం చేస్తుంటుంది అంటే, ఎప్పుడూ గౌరీ శంకరులను పూజిస్తూ పరిచారికలతో కలిసి జపము, ధ్యానము చేసుకుంటూ ఉంటుంది. ఆమె తపస్సుకు శివుడు పార్వతి సమేతంగా ప్రత్యక్షమై ప్రత్యక్షం అవుతూనే ఆమె వారిని చూసి పరవశించి నమస్కరిస్తుంది అని చెప్తున్నారు అనమాట. అప్పుడు శివుడు, మానవకాంతగా అవతరించిన నువ్వు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి, నారాయణుడే నీకు పతి అవుతాడు. సామాన్య రాజు నిన్ను చేపట్టలేదు. దేవ, అసుర, నాగ, గంధర్వ, చారణాదుల్లో ఎవరైనా సరే, ఏ వయసు వారైనా నిన్ను చూసి, నిన్ను అన్యభావంతో చూడగానే వారు ఆ వయసు స్త్రీలుగా మారిపోతారు. ఎవరైతే స్త్రీగా మారడో అతడే నారాయణుడు అని తెలుసుకో అని చెప్తారు పరమేశ్వరుడు. ఇక్కడ గురుగారు ఏం చెప్పారంటే, కలియుగాంతంలో మ్లేచ్చ మతాలు పేర్లు మారుతూ రకరకాల మతాలు వస్తూ పోతూ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పుడు వేరే వేరేవన్నీ వస్తుపోతాయి. నిలిచేది ఏంటి అంటే, శాశ్వతమైన ధర్మం, అదే సనాతన ధర్మం, ఒక్కటే ఉంటుంది. ఎప్పుడైనా అది క్షీణించినట్టు కనిపించినా సరే బీజప్రాయంగా భద్రపరచబడి ఉంటుంది అని చెప్తున్నారు. సర్వం శ్రీకృష్ణ చరణ అరవింద అర్పణ.
చాలా చక్కగా చెప్పారండి రాధిక గారు. పరశురాముడు విద్యాభ్యాసం ఇవ్వడం కల్కి భగవానుడికి, అక్కడ ఒక చక్కటి విషయం చెప్పారు గురువు గారు. భగవంతుడు మానవ ఉపాధిలోకి వచ్చినప్పుడు ఆ ఉపాధికి సరైన ధర్మాలని ఆచరిస్తాడు. అయితే ఇక్కడ గురువు గారు ఇచ్చిన ఎగ్జాంపుల్, పరశురాముడికి సవినయంగా నమస్కారం చేస్తాడు కల్కి, చాలా చక్కటి విషయం. మళ్ళీ ఇంకొక చక్కటి విషయం, విశాఖ యూపుడు కల్కి చూపు పడగానే సర్వం విష్ణుమయం అనే అనుభూతిని ఒకటి పొందుతాడు. సాక్షాత్తు నారాయణుడే భూమి మీదకి వచ్చి నిలిచినప్పుడు ఆ నారాయణుడి ముందర శాఖయుపుడు నిలిచినప్పుడు ఈ అనుభూతి పొందడం సహజం కదా. చక్కగా చెప్పారండి. నెక్స్ట్ పద్మ చెంట గారు, మనకి పద్మావతి అమ్మవారి ఆవిడ చేసిన విష్ణు పూజ విధానం, చిలుక పద్మావతి దేవి మధ్యన జరిగిన సంభాషణ, ఈ వివరాలు మన మధ్యకు తీసుకొస్తాయి. పద్మ గారు ఉన్నారండి?
ఉన్నానండి. ఎందుకు మ్యూట్ అయిపోతుంది? ఇప్పుడు వినబడుతుందండి? హలో,
వినిపిస్తోందండి. వినిపిస్తోందండి, ఇప్పుడు వినిపిస్తా.
శ్రీ గురుభ్యో నమః. శివుడు చెప్పిన మాటల్ని శివుడు పద్మావతికి చెప్తారు కదా, నారాయణుడు తప్ప ఇంకెవరు కూడా ఈ లక్ష్మీదేవి చేయిని పట్టుకోలేరు, నువ్వు అనవసరంగా తపస్సులు చేయకు, భోగమైన శరీరాన్ని తపస్సుతో శోభ పెట్టవద్దు అని చెప్పి ఆయన వరం ఇచ్చి అంతర్ధానం అయిపోతారు. అప్పుడు తర్వాత ఈ కలికి అడుగుతారన్నమాట, తర్వాత ఏమైంది అని అడిగితే, అప్పుడు వాళ్ళ పద్మావతి వాళ్ళ నాన్నగారు ఈవిడ యుక్త వయసు రాగానే స్వయంవరం ఏర్పాటు చేస్తే ఆ స్వయంవరానికి అనేక మంది వంశాల నుంచి అనేక రాజులు వస్తారు, వారందరూ కూడా ఆ ఈ అమ్మవారిని చూడంగానే వాళ్ళకి మోహం కలుగుతుంది. ఈవిడ శివుడు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుని పద్మావతి విష్ణువునే చింతన చేస్తూ ఉంటుంది. శివుడు చెప్పాడు కనుక విష్ణువుని పోల్చుకోవడం సులభం అని చెప్పి వరమాల పెట్టుకుని ఆవిడ ప్రతి వారి దగ్గరికి వస్తూ ఉంటే ఈవిడ మా సొంతం అయితే బాగుండు అని అనిపించిన వాళ్ళందరికీ కూడా ఆ భావం కలిగిన వెంటనే వాళ్ళంతా స్త్రీలుగా మారిపోయి ఆరిసిందారు. అయితే వీళ్ళెవరు విష్ణు కాదు అని అమ్మవారు తెలుసుకుంటుంది. విష్ణు వచ్చి ఉంటే కనుక ఆయన ఒక్కడే పురుషుడిగా ఉండి ఉండేవాడు. ఈ మిగిలిన మారిపోయిన స్త్రీలందరూ కూడా వీళ్ళు లక్ష్మీదేవికి భక్తులై ఆవిడ వెనకాలే ఉంటూ అప్సరసకాంతలు మహాలక్ష్మీదేవిని ఎలా కొలుచుకుంటూ ఉంటారు, వీళ్ళు అలా కొలుచుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు అమ్మవారు ఏం చెప్తారు అంటే, నాకు శివుడు ఒక ఉపదేశం చేశాడు, ఆ ఉపదేశాన్ని అనుసరించి విష్ణు పూజను చేసుకుంటూ ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంది, మీరందరూ కూడా దానికి సహకరించండి అని చెప్తుంది అనమాట. ఆవిడకి ఎప్పుడు కూడా మనకు ఒక సందేహం ఉన్నాడో లేడో అన్నట్టుగా ఉపాధి లక్షణంగా అమ్మవారికి కూడా ఎలాగా అంటే, శివుడు చెప్పాడు విష్ణువే భర్తగా వస్తాడు అన్నా కూడా మహాలక్ష్మిని పొందినవాడు కదా, నన్ను పొందుతాడా లేదా, నేను మహాలక్ష్మినేనా అంటుందా అని ఆవిడ సందేహపడుతూ ఉంటారన్నమాట. లక్ష్మి అయిపోతే ఆయన విష్ణువు నన్ను ఎలా చేపడతాడు, నా పట్ల ఆయనకి కోరిక కలుగుతుందా, ఏ కోరిక లేని వాడికి నన్ను చేరతాడా అని చెప్పి, విష్ణువు కనుక నన్ను చేపట్టకపోతే ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను అని ఆవిడ చింతిస్తూ బాధపడుతూ, ఉన్న ఆవిడని నేను చూశాను అని చెప్పి కల్కికి చెప్తూ ఉంటుందన్నమాట. ఇసుకం చెప్తే నా గురించి వెళ్ళి నువ్వు అమ్మవారి గురించి నాకు చెప్పావు కదా, నా గురించి కూడా అమ్మవారికి చెప్పు అనగానే ఇసుకం వెళ్ళి సింహళ దేశానికి చేరుకుని అంతఃపురంలో వెళ్ళి సముద్రాలు అన్నిటినీ దాటి వెళ్ళి అంతఃపురంలో నాగకేశ వృక్షం ఉంటుంది కదా, దాని మీదకి వెళ్ళి అమ్మవారిని పలకరిస్తుంది. చిలుక వెళ్ళి పలకరిస్తూ ఉంటే, నిన్ను చూస్తూ ఉంటే మామూలు చిలుకలు అవి ఇంత చక్కగా మాట్లాడుతూ ఉన్నావు, ఈ రూపం ఎలా వచ్చింది అని అంటే, అక్కడ అమ్మవారి గురించి చెప్తూ అమ్మవారికి పద్మ అని పేరు, ఈ ఆ లక్షణాలన్నీ ఈవిడలో కనబడుతూ ఉన్నాయి చెప్పి, నేను స్వర్గలోకంలో ఉంటాను, నాకు నేను ఆకాశంలో ఎగరగలను, సర్వలోకాల్లోనూ కూడా తిరగగలను అని చెప్పి చెప్తూ ఉంటే, అప్పుడు ఈవిడ కూడా పద్మావతి దేవిని చూసి, అసలు ఈ లక్ష్మీదేవే ఇలాగా పద్మావతి రూపంలో వచ్చిందా అన్నట్టు ఉన్నావు అని చెప్పి పలకగానే, అప్పుడు అమ్మవారు నువ్వు సామాన్య చిలుకవి ఏమీ కావు, అంటే అవును నేను కాను, నేను దేవ గంధర్వ సభల్లో నన్ను పూజిస్తూ ఉంటారు, ఆకాశంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను, నిన్ను చూడాలనే వచ్చాను. కానీ నేను చూస్తూ ఉంటే ఏంటి అంటే చక్కని కళలతో ఉన్నా కూడా అమ్మవారి స్వామి గురించే చింతిస్తూ ఉన్నారు కదా. కానీ ముఖంలో ధైర్యం ఉంది. సాధారణంగా యువరాణులు అంటే ఎప్పుడు కూడా చెలికత్తలతో ఉంటూ ఉల్లాసంగా ఉండాలి కదా, ఏమిటి మీరు ఇలా ధైన్యంగా ఉన్నారు అని చెప్పి ఈ సుఖం అడిగితే అప్పుడు అమ్మవారు చెప్తుంది అనమాట, ధైన్యంగా కాకుండా ఎలా ఉంటాను, నేను చేసిన తపస్సు అంతా కూడా నిష్ఫలం అయిపోయింది, నాకు స్వామి కనిపించలేదు, చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పద్మావతి దేవి చెప్తారనమాట ఏంటి అంటే నేను అసలు అన్ని దశల్లో చిన్నప్పటి నుండి బాల్యం యవ్వనం కౌమారం అన్నిట్లోనూ శివ పూజ చేసుకుంటూ ఉన్నాను, శివుడు సంతోషించి పార్వతి సమేతంగా ప్రత్యక్షమే నాకు విష్ణువుయే పతిగా కలుగుతాడు అని చెప్పాడు, అప్పటి నుండి కూడా నేను విష్ణువునే చింతన చేస్తూ ఉన్నాను, కానీ ఇంకా నాకు విష్ణు అనుగ్రహం కలగలేదు అంటే అప్పుడు ఆ సుఖం అడుగుతుంది అనమాట, విష్ణు పూజ చేస్తూ ఉన్నావా అంటే ఎలా చేస్తూ ఉన్నావో వివరించు అని చెప్పి అడిగితే అప్పుడు ఈ పద్మావతి దేవి విష్ణు పూజ శివుడు ఎలా చెప్పాడు, ఇక్కడ గురువుగారు చెప్పారన్నమాట, ఎప్పుడు కూడా ఆ శివ పూజకి విష్ణువు గురువు, విష్ణు పూజకి శివుడు గురువు అని చెప్పి చెప్తూ భాగవతంలో ప్రాచ్యస్థుతులందరికీ కూడా రుద్రగీత చెప్పింది కూడా విష్ణువే, ఇక్కడ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అన్నట్టు మనకి ఎప్పుడు గురువు గారు చెప్తారు కదా, అలాగా ఒకరి గురించి ఒకరు ఎప్పుడు ఒకరి విద్యకు ఒకరు గురువుగా ఉంటారు అని చెప్పి చెప్తూ ఇక్కడ అమ్మవారు ఏంటి అంటే విష్ణువుని పాదాది కేశ పర్యంతం ధ్యానించి షోడశోపచారాలతో పూజించడం, తర్వాత గురువు ఇచ్చిన మూల మంత్రంతో చేయాలని పూజ చేసి తర్వాత ధ్యానించి మళ్ళీ పూజ చేసి మళ్ళీ నారాయణని ధ్యానిస్తాను అని చెప్తుంది అనమాట. అంటే అల్టిమేట్ గా మనకి ఎప్పుడు గురువుగారు చెప్తూ ఉంటారు కదా, ఒక్క నిమిషమైనా ఆ భగవంతుడిని రూపాన్ని ధ్యానిస్తే ఆ రూపం యొక్క ఫలితం మనకు ఉంటుంది అని ఇక్కడ అమ్మవారు కూడా విష్ణువుని మళ్ళీ ధ్యానించి పూజ చేసి మళ్ళీ ధ్యానించి ఆ తాదాత్మ్యతతో వర్ణిస్తోంది అని ఇక్కడ గురుగారు ఏం చెప్పారంటే 16 శ్లోకాలతో వర్ణించింది ఆపాద కేశాంతం కూడా అమ్మవారు అని చెప్పి ఆ స్వామి పాద పద్మాల్లోనే యోగం జ్ఞానం ఐశ్వర్యం ఉంటాయి, ఆ పాద పద్మాలని లక్ష్మీదేవి ఎప్పుడు ఆశ్రయించుకుని ఉంటుంది అని చెప్పి అక్కడ పాదాల వర్ణన చేస్తూ ఆ పాద పద్మములు విష్ణుమూర్తివి తులసి దళాలతో ఉన్నాయి, తర్వాత భక్తులు అనే తుమ్మెదలు స్వామి పాద పద్మాలపై ఎప్పుడు వాలుతూ ఉంటారు, పద్మాలు ఎలా అయితే ఎరుపు తెలుపులతో ఉంటాయో స్వామి పాద పద్మాలు కూడా అలా ఉన్నాయి, తర్వాత ఆ పాదాల మీద దేవతలు ఇచ్చిన చందనం కుంకుమ అవన్నీ కలిపి శోభిస్తూ ఉన్నాయి, గంగా అనే మకరందం ఎప్పుడు కూడా స్వామి పాద పద్మాల్లో ఉంటుంది, ఆ పాద పద్మాలను చూడంగానే కూడా మనకి గంగ జనించిన పాద పద్మములు అని చెప్పి చెప్తూ ఇక్కడ గురుగారు ఏమన్నారు అంటే హృదయంలో భక్తి అనేది ఉంటే కనుక మనకి స్వామి రూపాన్ని ధ్యానిస్తూ చెప్తూ ఉన్నప్పుడు కళ్ళు విప్పార్చుకుని వింటారు అని చెప్పి ఆ విష్ణు వర్ణన అంతా కూడా చేశారు. తర్వాత చేస్తూ ఆ పాదాలపై బాగా బంగారు నూపురాలు అవన్నీ చుట్టబడి ఉన్నాయి అని చెప్పి అక్కడి నుండి ప్రారంభమవుతుంది పీతాంబరం అని చెప్పి స్వామి గరుత్మంతుడి మీద ఉన్న విష్ణువుని ధ్యానిస్తూ ఉంది అమ్మవారు. ఆ గరుత్మంతుడు ఎలా ఉన్నాడు అంటే బంగారు ఛాయతో ఉన్నాడు, స్వామి పాదాలేమో పీతాంబరం కొద్దిగా పైకి వెళ్తూ ఉంటే ఆ పాదాలేమో నీలం రంగులో ఉన్నాయి, బంగారు రంగు నీలి రంగు కలిపి స్వామి పాదాలు కనబడుతూ ఉంటే అసలు అలా కనబడుతున్న కాలు పిక్కలకి నమస్కారం చేసుకోవాలి అంటూ ఆ గరుత్మంతుడు నోటి వెంట ఎప్పుడు కూడా సామగానం వినబడుతూ ఉంటుంది. ఆ విష్ణుమూర్తిని చూస్తూ ఉంటే ఆ విశ్వమంతా విష్ణువులో కనబడుతుంది, అంటే మనకి ఎప్పుడు విష్ణు విద్య చెప్పినప్పుడు కూడా చెప్పారు కదా గురువు గారు, విశ్వమే విష్ణువు విష్ణువే విశ్వము అందుకే ఆయన మొదటి నామవేశమని, అలా విష్ణు రూపంతో ఆ విశ్వమంతా ఉంది. తర్వాత సర్వ బ్రహ్మాండాలు నదులు అన్ని ఆయనలో ఆయన ఉదరంలో ఉన్నాయి, వనమాలతో ఉన్న కౌస్తభము అటు రత్నమాల ఇవన్నీ కూడా ఆ వక్షస్థలం మీద ఉన్నాయి. ఇంత అలంకారం ఎందుకు అంటే అక్కడ ఆ లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకోవడానికే ఇంత అలంకారం చేయించుకున్నాడా స్వామి అన్నట్టు ఉంది అని చెప్పి చెప్పారు. తర్వాత నాలుగు భుజాల వర్ణన, ఆ నాలుగు భుజాలు ఎలా ఉన్నాయి అంటే ఒకవైపు గద, చక్రము, తర్వాత ఈ రెండు చేతులు కూడా శ్యామల వర్ణంతో ఉంటూ ఎడమవైపు శంఖము పద్మము ఉన్నాయి. అంటే శంఖ, చక్ర, గదా పద్మాలతో శ్యామల వర్ణంతో ఈ భుజాలన్నీ ఉన్నాయని చెప్పి, కంఠం ఇంకా పెద్ద ఫలానికి తొడిమెలాగా ఉంది అంటూ మూడు రేఖలతో వనమాల, మూడు రేఖలతో కంఠం ఉంటే ఆ వనమాల అక్కడ ప్రకాశిస్తూ ఉంది అని చెప్పి, ఈ వదనం దగ్గర మన ధ్యానం ఆగిపోవాలి అని చెప్పి చెప్పారన్నమాట. అంటే మనం ఆ ముఖ ధ్యానము అన్నది మెయిన్ మనకి ఆ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆ ధ్యానానికి ప్రధానమైనది కదా, అక్కడ మనం మన చూపు నిలిచిపోవాలి అని చెప్పి, ఈ కలికి తపస్సు చేత సంపాదించిన వేదరూపమైన సుఖము ఈ ఆ అమ్మవారి దగ్గరికి రాయబారానికి వెళ్ళి ఈ ధ్యాన ఈ విష్ణు ధ్యానాన్ని, విష్ణు పూజా విధానాన్ని అంతా విని సంతోషించి మనకి ఆ ధ్యానం కూడా చేయించారు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణమస్తు. స్వస్తి.
చక్కగా తెలియచేశారండి. అయితే ఇక్కడ చాలా చక్కటి విషయం ఏంటంటే, శివభక్తులకు విష్ణువు గురువు, విష్ణు భక్తులకు శివుడు గురువు. అయితే ఈ విష్ణు పూజ విధానము పద్మావతి అమ్మవారికి శివుడే ఉపదేశం చేశాడు. మళ్ళీ ఇంకో చక్కటి విషయం గురువు గారు ఏం చెప్పారంటే, కనుబొమ్మల కదలికతోటే సృష్టి స్థితి లయలు చేయగలవాడు స్వామి. మళ్ళీను ఆ పాదం నుంచి తల వరకు ఆ డిస్క్రిప్షన్ స్థుతి విన్న తర్వాత పద్మావతి దేవికి, చిలుకకి కూడా కళ్ళ నీళ్లు తిరుగుతాయి ఆ వర్ణనకి. గురువు గారి ప్రవచనం వింటుంటే మనందరిది కూడా అదే అనుభూతి కదండి. శివుడు ఇచ్చిన ఈ 16 శ్లోకాల్ని పఠించి స్తుతించిన వారు, అర్చించిన వారు బ్రహ్మానందాన్ని పొందుతారని కూడా చెప్పారు గురువు గారు. చక్కగా చెప్పారండి పద్మ గారు. తర్వాత మరి రాయబరాలు వెళ్ళాయి పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి, ఇద్దరు ఒకరినొకరు తెలుసుకున్నారు. ఇంకా మిగిలింది కళ్యాణమే కదండి. దుర్గా మహావాడి గారు మాకు కల్కి కళ్యాణం చూపిస్తారా? ఆ తర్వాత అనంతుడి వృత్తాంతం కూడా చెప్పాలి మీరు.
శివాది శ్రీ గురుభ్యో నమః. పద్మావతికి విష్ణువు మీద ఉన్న అచంచల భక్తిని తెలుసుకుని తిరిగి వచ్చి కల్కికి సుఖము చెప్పగానే శివుడు ఇచ్చిన గారుడమనే శివాన్ని అనే అశ్వాన్ని అధిరోహించి సుఖముతో సహా సింహల ద్వీపానికి చేరుకున్నాడు కల్కి. అక్కడ ఒక సరోవరం దగ్గర ఆగి అక్కడ బస చేయాలనుకోగానే కల్కి దగ్గరకు పద్మావతిని తీసుకురావాలని సుఖము బయలుదేరింది. సుఖమును చూసిన పద్మావతి, నీవు వెళ్ళినప్పటి నుండి తాపంగా ఉంది, ఇది పోవాలంటే ఏమి చేయాలో చెప్పమన్నది. అప్పుడు సుఖం, నిన్ను శివాశ్రమం దగ్గరకు తీసుకువెళ్తాను, అక్కడ ఒక రసం ఉన్నది, అది వాడితే నీ తాపం చల్లారుతుంది అని కలిగి ఉన్న సరోవరం దగ్గరికి తీసుకువచ్చింది. పద్మావతిని 8 మంది చెలికత్తెలు పల్లకితో సహా ఆ సరోవరంకు తీసుకువచ్చారు. వారి పేర్లు విమల, మాలిని, లోల, కమల, కామక, కందళ, విలాసిని, చారుమతి, కుముద. అక్కడ ఆ సరోవరం దగ్గర ఉండి విశ్రాంతి తీసుకుంటున్న కల్కి భగవాన్ చూసిన పద్మావతి, ఆయన ఎక్కడ స్త్రీగా మారిపోతాడో అని మనసులో ఆయన స్త్రీగా మారకూడదని ప్రార్థన చేసుకుంది. ఈ లోపు ఆ పరమ పురుషుడు ఆయన కలికి లేచి పద్మావతి దగ్గరకు వచ్చాడు, స్త్రీగా మారలేదు. దాంతో పద్మావతి ఆయన నారాయణుడే అని నిశ్చయించుకుని ఆయన పాదాలకు నమస్కరించి తన తండ్రి గారికి నారాయణుడు కలికి రూపంలో వచ్చాడు అని చెప్పింది. రాజు తన నగరాన్ని అలంకరించి బ్రాహ్మణులతో, తన మిత్రులతో, పరివారంతో, సుమంగుళులతో కలిసి సరోవరం దగ్గరికి వెళ్ళి కలికి భగవాన్ని చూశాడు. స్వామిని చూసిన రాజుకు ఒళ్ళు పులకరించి స్వామితో అన్నాడు, విచారానికి బుద్ధికి అందని వాడవు నీవు, ముచుకుందునికి కృష్ణుని చూసినప్పుడు ఇతను విష్ణువాని ఎలా శంక కలిగిందో నాకు అలాగే కలిగింది, అతనికి ఎలా తీరిపోయిందో నాకు అలాగే తీరిపోయింది అని స్వాగతం పలికి తన రాజ్యానికి తీసుకువెళ్లి అలంకరించిన వేదికపై కూర్చుండబెట్టి పద్మావతిని అమ్మవారిని ఇచ్చి పెళ్లి చేశాడు. పద్మములు వంటి నేత్రములు కలిగిన పద్మ అనే పేరు గల పద్మావతిని పద్మనేత్రుడైన విష్ణువుకి పద్మజుడు అయిన బ్రహ్మదేవుని ఆదేశం చేత శాస్త్ర విధిని అనుసరించి వివాహం చేశాడు. స్వామి అక్కడ సింహళ ద్వీపంలో ఉండి పరిసరాలన్నీ పరిశీలన చేసి స్త్రీలుగా మారిపోయిన రాజులు అందరినీ రేవానదిలో స్నానం చేసి రమ్మన్నారు. వారు స్నానం చేసి వచ్చాక స్వామి తన ప్రసన్నమైన చూపులు వారిపై ప్రసరించగానే వారు మళ్లీ పురుషులుగా మారిపోయారు. తర్వాత వారందరూ మాతాపితరులైన పద్మావతి కలికి నమస్కరించుకున్నారు. నల్లదైన కలికి భగవానుడు పీతాంబరమును తెల్లని ఆయన పద్మావతి నీలవస్త్రమును ధరించి ప్రకాశించారు. ఇక్కడ రాజులు అందరూ భగవాన్ చూసి అద్భుతమైన స్తోత్రం చేశారు. ఈ స్తోత్రంలో స్వామి అన్ని అవతారాలని స్తుతిస్తూ కల్కి అవతారంతో పూర్తి అవుతుంది. అలా స్వామిని స్తోత్రం చేయగానే స్వామి మందహాసం చేశారు. అప్పుడు వారందరూ ఈ స్త్రీయత్వము పుంసత్వము ఎలా వస్తాయి, పుట్టడం చావడం సుఖదుఖాలు ఏ కారణం చేత వస్తాయి, ఏ ఉపాధులు దేని వల్ల వస్తాయి, అనుకుంటే వస్తాయా, ఏ కారణం వల్ల దేని వల్ల దేని చేత ఎందుకు కలుగుతున్నాయని స్వామిని ప్రశ్నించారు. స్వామి దానికి చిరునవ్వు నవ్వారు. అప్పుడు అక్కడకు అనంతుడు అనే ఆయన వచ్చారు. ఆయన ఆ ముని తీర్థపాదుడు వ్రతధారి అయిన ఆ ముని స్వామిని స్తుతించగానే స్వామి మందహాసం చేసి అనంతునితో నాయన బాగున్నావా అని అడిగారు. అప్పుడు నిన్ను చూశాక ఆ ప్రశ్న ఇంకా ఉండదు స్వామి అని, ఎన్నో పుణ్య విశేషాలతో నీ అనుగ్రహంతో మాత్రమే నిన్ను చూడగలిగాను అని అన్నాడు. అప్పుడు స్వామి, ఏది చూడాలో అన్ని చూసావు, ఏది తెలుసుకోవాలో అన్ని తెలుసుకున్నావు, కర్మలను అనుసరించి భాగ్యం ఉంటుంది సుమా అని అనంతుడు స్వామితో అని, నేను వెళ్ళి రానా అని అడిగితే, అప్పుడు రాజులందరూ స్వామితో, మేము నిన్ను అడగడం ఏమిటి, ఈ అనంతుడు రావడం ఏమిటి, మీ సంభాషణ ఏమిటి, స్వామి ఈ లీల ఏమిటి, నీవు ఏదో చెప్పదలుచుకున్నావు మాకు అని అడిగితే స్వామి అనంతుడితో, అనంతా నీవు నీ కథను అంతా ఈ రాజులకు చెప్పు అని అన్నారు. భగవంతుని ఆజ్ఞతో తన కథను అనంతుడు చెప్పసాగాడు. పురిక అనే గ్రామంలో విద్రుముడు అనే మహాతపస్వి జ్ఞాని వేద వేదాంకవేత్త ఉన్నాడు. ఆయన భార్య పేరు సోమ. ఆయనకు కుమారుడుగా అనంతుడు జన్మించాడు. క్రమంగా పెరిగి పెద్దవాడైన తర్వాత తన కుమారుడు క్లీబుడుగా పుట్టాడు అని విద్రుముడికి తెలిసింది. అప్పుడు శివుని గూర్చి తపస్సు చేయగా అనంతుడికి పుంసత్వం వచ్చింది శివానుగ్రహంతో. కొన్ని రోజులకు యజ్ఞరాతుడు కూతుర్ని ఇచ్చి అనంతుడికి పెళ్లి చేశారు. కొన్ని రోజులకు అనంతుడికి పుత్రులు జన్మించారు. తర్వాత కొన్ని రోజులకు విద్రుముడు అతని భార్య మరణించారు. అప్పుడు అనంతుడికి పితృవియోగం కలిగి క్రమంగా వైరాగ్యం వచ్చింది. ఆ వైరాగ్యం క్రమంగా విష్ణుభక్తిని కలిగించింది. ఇలా విష్ణుభక్తితో పూజ జపాదులు చేయడం వల్ల ఇదంతా మాయా, ఈ జగత్తంతా మాయా అనే వివేక వైరాగ్యాలు కలిగాయి. ఇలా వైరాగ్యంతో ఉండగా విష్ణువు యొక్క బోధ ఒకసారి స్వప్నంలో బోధగా ఆయనకు వినిపించింది. ఈ మాతాపితరులు భార్యాభర్తలు అంతా శోకదుఖాలు అన్ని మాయా వికారములు అని విష్ణు బోధ సూక్ష్మ భూమికలయందు అనంతుడికి వినపడింది. వీరు నావారు అనే మమకారం వల్ల ఎవరైతే వ్యాకులంగా ఉంటారో శోకం దుఃఖం భయం ఉద్వేగం జర మరియు మృత్యువులు వస్తాయి వారికి. వరుసగా ఇలా స్వప్నంలో బోధ రాగానే ఇంకా ప్రశ్నించాలి ప్రశ్న వేయాలనుకోగానే విష్ణు అంతర్ధానం అయిపోయాడు అనంతుని స్వప్నం నుంచి. దానితో వైరాగ్యం కలిగి ఉన్న చోట ఉండబుద్ధి వేయక భార్యతో సహా క్షేత్రయాత్రలు చేయడం మొదలుపెట్టాడు అనంతుడు. ఇలా క్షేత్రయాత్రలు చేస్తూ క్రమంగా పూరిక్షేత్రానికి చేరుకున్నాడు. పూరిక్షేత్రంలో దక్షిణం వైపు ఆశ్రమం నిర్మాణం చేసుకుని హరిసేవ చేసుకుంటూ 12 సంవత్సరాలు గడిపాడు. ఇలా ఉండగా ఒకసారి ఒక కోరిక విష్ణు భగవాన్ ప్రేరణతో అనంతుడికి పుట్టింది. అదేమిటంటే మాయా మాయా అన్నారు, ఈ మాయ ఎలా ఉంటుందో చూడాలి అనే కోరిక పుట్టింది. ఈ కోరికతో ఉన్న వైరాగ్యంతో కూడిన భక్తితో విష్ణు పూజ నిరంతరం జపం గానం నృత్యం చేస్తూ విష్ణు పూజనం చేస్తూనే ఉన్నాడు. ఇలా 12 సంవత్సరాల్లో ఒకనొక ఏకాదశి వ్రతం చేస్తూ ద్వాదశ పారణ కోసం సముద్ర స్నానానికి వెళ్ళగా సముద్రం పోటు మీద ఉండి ఒక కెరటం లోపలికి లాగేసింది. జలచరాలు ఉండే లోపల భాగాలకు తీసుకుపోగా ఇంకా తన పని అయిపోయింది అనుకున్నాడు అనంతుడు. అలా అనుకుంటూ ఉండగా ఇంకో కెరటం వచ్చి ఇంకో తీరం దక్షిణ తీరం వైపు పడవేసింది. అక్కడ పడి ఉన్న అనంతుడు దగ్గరకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. అతని పేరు వృద్ధ శర్మ. ఈ వృద్ధ శర్మ పడి ఉన్న ఈ అనంతుడిని తీసుకువెళ్ళి ఉపచారములు చేసి అతనికి మెలకువ రాగానే ఆ అనంతుడిని తన కొడుకుగా పెంచసాగాడు. ఈ అనంతుడు మెలకు వచ్చిన తర్వాత తనంతటి తానే మర్చిపోయాడు. ఇంకా యవ్వనంలోనే ఉండడంతో ఆ వృద్ధ శర్మ తన కొడుకులా పెంచసాగాడు. అనంతుడు కూడా వారిని తల్లిదండ్రులుగా భావించి తన గతాన్ని మర్చిపోయాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాక చారుమతి అనే ఆమెతో వివాహం చేశారు. అప్పుడు అనంతుడికి 5 మంది పుత్రులు కూడా పుట్టారు. జయ, విజయ, కమల, విమల, బోధ అనే పిల్లలు. అలా చాలా కాలం అయింది. అతని పెద్ద కొడుకుకు వివాహం కుదరడంతో పితృవిధులు చేయడం కోసము పితృవిధులు అయిన దేవతర్పణం, పితృతర్పణం, ఋషి తర్పణాలు చేయడానికి ఈ అనంతుడు ఒడ్డుకు రాగానే పూర్వం అతని భార్య పిల్లలు చూసి అనంతుడు వచ్చాడని సంతోషపడి ఆయన వద్దకు వచ్చి ద్వాదశ పారణికి స్నానానికని వెళ్ళిన వారు వచ్చేసారి మీరు పారణికి సిద్ధమేనా అని అడిగారు. అప్పుడు అనంతుడు అవేమీ అర్థం కాక నేను నా కొడుకు పెళ్లి కోసం చేయాల్సిన విధుల కోసం ఇక్కడికి వచ్చాను, మీరు ఎవరు అని అడుగుతాడు. ఇట్లా అనంతుడు తన గతం మర్చిపోయి ఉండగా మిగిలినంతా తర్వాత కథలో తర్వాత స్పీకర్ చెప్తారు. సర్వం శ్రీ సద్గురు చిరణారవింద అర్పణమస్తు.
పద్మాం పద్మ ఫలాసాక్షి పద్మనేత్రాయ పద్మిని పద్మజాదేశతః పద్మనాభాయాదాత్ యథాక్రమం. చక్కగా చెప్పారండి కళ్యాణ ఘట్టం. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గురువు గారు మనకి చెప్పారు. క్షేత్రయాత్ర చేస్తే చిత్తశుద్ధి కలిగి పాపాలు పోతాయి. చిత్తశుద్ధి కలిగిన తర్వాతే భగవంతుడి అనుభూతి కలగడానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంది క్షేత్రయాత్రలు చేయకపోతే ఏమైంది, భగవంతుడు ఎక్కడైనా లేడా అనుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం గమనించాల్సింది. అయితే ఈ కథ చాలా మంచి రసపట్టులో ఆగింది. మన నెక్స్ట్ స్పీకర్ లలిత గోవిందరాజు గారు. లలిత గారు
శివాయ గురువే నమః చేస్తారు. శ్రీ మహాగణాధిపతయ నమః శివాయ గురువే నమః. వినపడుతుందండి?
వినిపిస్తోందండి.
ఇలా అద్భుతమైన కథ మధ్యలో ఆగింది, దాన్ని ముందుకు తీసుకెళ్దాము. ఈ అనంతుడు తన ఆ భ్రమలో అలాగే ఉండగా హంసుడు అనే ఒక పెద్ద ఆయన అతని వద్దకు వచ్చాడు. వచ్చి, ఏమయ్యా అనంత, నీ భార్య చారుమతి పిల్లలు ఎలా ఉన్నారయ్యా అని అడిగితే ఆయనే మళ్ళా అన్నారు, నేను 70 ఏళ్ళ వృద్ధుడిగా చూశాను, ఇప్పుడు చూస్తే యవనంలో ఉన్నాము ఏమిటి అని అడగగానే ఈ అనంతుడికి కూడా అప్పుడు భ్రమ తొలగింది. ఆయనకి తన గతం గుర్తుకు వచ్చింది. కానీ అతను వెళ్ళి వచ్చింది 70 సంవత్సరాలు వెళ్ళొచ్చాడా లేక క్షణం పాటు వెళ్ళొచ్చాడా, ఎంత సమయం వెళ్ళొచ్చాడా అన్నది అర్థం కాని విషయం మనకి. ఇక్కడ గురువు గారు ఒక ఇది చెప్తారు మనకి, మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృత అని. అంటే కాలమానాలు మనకి నిజమైనవా లేదా మాయాకల్పితమైనవా అన్నది అదే భ్రమలో మనం జీవిస్తుంటాం. ఏది మాయా ఏది నిజం? అలా వెళ్ళి వచ్చాడు అతను. తర్వాత అతనికి స్మృతికి వచ్చింది కాబట్టి తను చూసినది మాయా అనుకున్నాడు. అంతకుముందు జరిగినదంతా ఆ 70 ఏళ్ళు తన కొడుకు ఈ మరొక వివాహం ఇవన్నీ మాయా అని అతను తెలుసుకున్నాడు. కానీ ఇదంతా ఆ పరమాత్మ రచించిన ఒక లీల. ఎందుకంటే ఇతనికి మాయా అంటే ఏంటో తెలుసుకోవాలన్న ఒక చిన్న ఉబలాట కలిగింది. దానికి ప్రతిరూపంగా స్వామి అతనికి ఇలాంటి మాయని కల్పించి, మాయ అంటే ఇది, అంటే మనం ఒక నిద్రావస్థలో ఒక కళని చూస్తాం, బయలుపడ్డాక అది కళని మనకి తెలుసు. జీవితం కూడా అలాంటిదే. మాయ వల్ల మనం అదేదో ఇదంతా ఈ శరీరం మనము, ఈ ఇందులో ఉన్నది మనము, ఇది శాశ్వతము అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటాము. కానీ ఇలాగే ఎన్ని జన్మలు ఎత్తామో, ఇలాగే ఎన్ని రూపాలని ధరించామో అన్నది మనం తెలుసుకోలేకపోతుంటాం. అదే మాయ. ఇలా అతను 12 ఏళ్ళు తపస్సు చేసి అన్ని చేసినా కూడా ఇంకా అతను పూర్తిగా ఆ భగవంతుడికి అర్పితం కాలేకపోయాడు. ఎందుకు అంటే అప్పుడు ఆయన చెప్తారు, హంసుడు అంటే ఎవరు అంటే ఆచార్యుడు. ఆయన తెలియచేశారు, నువ్వు నీ ఇంద్రియాలను నిగ్రహించగలగాలి, ఇంద్రియాలను నిగ్రహించి ఆ స్వామిని నువ్వు ఆరాధించగలిగితేనే నీకు ఆ పరమాత్మని పొందగలిగే అర్హత లభిస్తుంది, అప్పుడే నువ్వు పరమాత్మని పొందగలుగుతావు అని ఆయన చెప్తారు. సరే ఇంద్రియాల వల్లే కదా నేను చెడిపోతున్నాను అని ఆయన ఇంద్రియాలని హింసించడం మొదలెట్టారట. వాటిని రక్కి కొట్టి అలా చేస్తూ ఉంటే ఆయన ముందు ఒక 10 మంది ఇంద్రియ దేవతలు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి, అయ్యా నువ్వు మమ్మల్ని హింసిస్తున్నావు, ఇంద్రియాలను హింసిస్తే నీకు లభించేది ఏమీ లేదు, నీ పూర్వజన్మ సుకృతం వల్ల మేము నీ ఇంద్రియాలలోకి వచ్చాము, మా వల్లనే ఇది నడుస్తున్నాయి, అవి లేకపోతే అవి చేతన స్వరూపం ఉండదు వాటికి, ఆ ఇంద్రియాలు నడుస్తున్నాయి వాటి వల్ల కార్యాలు జరుగుతున్నాయి అంటే కేవలం మేము అక్కడ ఇంద్రియ దేవతలుగా అక్కడ ఉండడం వల్ల జరుగుతున్నాయి, ఇంద్రియాల వల్లే నీకు అన్ని వాటిని నిగ్రహించడం వల్లే నీకు స్వామి లభిస్తాడు అనుకుంటే మరి ఇంద్రియాలు లేని వాళ్ళు అంటే గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మరి స్వామిని పొందుతున్నారా, వాళ్ళకి స్వామి వారి వాళ్ళు సాధకులైపోతున్నారా, వాళ్ళు సిద్ధిని పొందుతున్నారా అంటే కాదు కదా. అక్కడ ఇంద్రియాలని నువ్వు నీ మనస్సుతో నియంత్రించాలి అంతేకాని కేవలం ఇంద్రియాలను నియంత్రించి ఆ తర్వాత అవి ఆ దీనికి ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు మనకి గురువు గారు. ఏకాదశి రోజున మనం ఏకాదశి పారణ ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఇవాళ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, అదేదో దాని మీదకు బుద్ధి వెళ్ళినప్పుడు సరేలే రేపు తినచ్చులే మనం ఇవాళ తినకూడదు అని నిగ్రహిస్తారు, మళ్ళీ మర్నాడు దాని మీద. అంటే మన నిగ్రహం కేవలం ఒక రోజుకే పరిమితమైంది, అది కేవలం ఇంద్రియాలతో మనం చేస్తున్నది కానీ మనస్సుతో దాన్ని మనం త్యజించట్లేదు, దాని మీద మోహన్ మనం వదిలిపెట్టట్లేదు. అలా మనం వదిలిపెట్టనంత కాలము మనం పరమాత్మని పొందలేము అని చెప్తూ, మరి అయితే మరి మీ ఇంద్రియాలను ఎలాగ ఈ మనస్సుని మనం ఎలాగ పట్టుకోగలుగుతాము అంటే నువ్వు ఈ మనస్సుకి ఒక పని కల్పించు. ఏమిటా పని? ఆ విష్ణు పాదాలను పట్టుకో, మనస్సు విష్ణువునందే అయ్యేలాగా లీనమయ్యేలాగా చూసుకో, విష్ణు భజన చెయ్యి, విష్ణు పూజ చెయ్యి, విష్ణు నామస్మరణ చేస్తూ ఉండు. అప్పుడు మనస్సుకు మనం ఒక పని కల్పించినప్పుడు అది మన నియంత్రణలో ఉంటుంది అని చెప్తూ, అంటే ఇదే విష్ణు భక్తి. ఈ విష్ణు భక్తిని నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో ద్వైత అద్వైతాలను నువ్వు తెలుసుకోగలుగుతావు, దానివల్ల జీవ కోసం నశిస్తుంది, అప్పుడు జ్ఞానాన్ని పొందుతావు, అప్పుడు నువ్వు జ్ఞాన భక్తుడు అవుతావు అని ఆ విధంగా అనంతుడు జ్ఞాన భక్తుడయ్యాడు అయ్యానని వీళ్ళకి చెప్తున్నాడు తన కథని చెప్తూ. ఆ విధంగా నేను జ్ఞాన భక్తుడనయ్యాను, అప్పుడు నాకు ఒక ప్రబోధం లభించింది, ఏ పరమాత్మను నువ్వు పొందాలనుకుంటున్నావో ఆ పరమాత్మ ఈ భూమినందు అవతరించాడు, ఆయన కల్కి రూపంలో ఇక్కడ ఉన్నాడని చెప్పి నాకు ఒక ప్రబోధం లభించింది, అందుకని నేను ఇక్కడికి వచ్చాను. ఈ ఉపాధితో మమకారం కుదరదు, ఉపాధితో మమకారం వల్లనే మనకి శోకము మోహాలు ఏర్పడుతుంటాయి, అది మరింత పాశంగా ఏర్పడి జన్మలకి కారణమవుతుంది, దాని నుంచి మనం బయటపడాలి అంటే దాని నందు తాదాప్యం తీసివేయాలి, అంటే ఈ మోహాలని తీసివేయాలి, ఈ శరీరం నేను అన్న వ్యామోహాన్ని తీసివేయగలిగి సర్వం ఆ పరమాత్మ అని మనం తెలుసుకోగలిగితే, అంటే ఈ మనస్సుతో చేసే కార్యాలన్నీ ప్రకృతి కార్యాలు, ప్రకృతి మిథ్య, కానీ ఆ స్వరు సచ్చిదానందుడు ఆ పరమాత్మ నిత్యుడు సత్యుడు, ఆయనని మనం పట్టుకోగలిగినప్పుడు అప్పుడు మనకి ఆ పరమాత్మ అందుతాడు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇది విన్నాక ఆ రాజులు ఎవరైతే ప్రశ్నించారో, ఈ స్త్రీత్వము ఈ పుంసత్వం గురించి ఎవరైతే ప్రశ్నించారో అక్కడ వాళ్ళకి ఇది గోచరమైంది, స్త్రీత్వం పుంసత్వం పుట్టుక పేరుగుట అన్ని కూడా మాయా కల్పితాలు ప్రకృతి కార్యాలు అని వాళ్ళకి తెలిసింది. ఇవన్నీ మాయ చేత ఏర్పడినవి, అవి నిత్యం మారిపోతూ ఉంటాయి, నిత్యం మారిపోయేటటువంటివి సత్యం కాదు కదా, నిత్యం ఏది? ఆ పరమాత్మ, ఆ పరమాత్మ స్వరూపం సత్యమైనది, అది నిత్యమైనది అని తన కథను ఆయన ముగించాడు. ఈ విధంగా అనంతుడి కథ తెలుసుకున్నాక మనకి ఇక్కడ ఒక చక్కటి శ్లోకంతో అనంతుడి కథ ముగుస్తుంది. ఈ అనంతుడి కథ విన్నవారికి మాయ తొలగి అజ్ఞాన అంధకారము పటాపంచలవుతుందిట. వాడు విష్ణు సేవా తత్పరుడైపోతారట, ధర్మపరాయణుడైపోతారట, సంసార సాగరంలో విహరించాలని అనుకున్నవాడు కూడా ఈ కథ వినడం వల్ల సేవా తత్పరుడై, విష్ణు సేవా తత్పరుడై భక్తితో ఆనందిస్తాడట. జ్ఞానం అనే ఖడ్గం ధరించి భక్తి అనే దుర్గంలో కూర్చొని ఉంటాడట. అంటే ఇక్కడ ఒక చక్కటి వాక్యం పలుకుతారు గురువుగారు. విష్ణు భక్తిలో ఉంటే కోటలో ఉన్న రాజులాగా హాయిగా ధైర్యంగా ఉంటాడట. అటువంటి వాడికి ఎలాంటి భయము ఉండదుట, కామ క్రోధ మద మాత్సర్యాలన్నీ జయించగలుగుతామట. ఇంద్రుడు ఈ విధంగా అనంతుడి కథ విన్నాక ఇంద్రుడు విశ్వకర్మను పిలిపించాడు. విశ్వకర్మను పిలిపించి సంబర గ్రామానికి వెళ్ళి అక్కడ తగిన నిర్మాణాలు అన్ని చేయమని చెప్పి ఇంద్రుడు విశ్వకర్మని విశ్వకర్మకి చెప్పగా ఆయన అక్కడికి వెళ్ళిపోతారు గ్రామానికి. మరి కలికి తన భార్యని తీసుకుని అక్కడికి వస్తున్నారు, వాళ్ళందరూ గ్రామానికి చేరుకుంటున్నారని చెప్పి ఈ విషయాన్ని చెప్పమని చెప్పి సర్వజ్ఞుడిని పంపిస్తారు. సర్వజ్ఞుడిని మనం గుర్తుపెట్టుకోవాలి, చిలక అన్న విషయం మనకు తెలిసింది కదా. ఆ చిలుకని పంపిస్తారు ఆ గ్రామానికి. చిలుక వెళ్ళి వాళ్ళకి వర్తమానాన్ని అందిస్తుంది కలికి వస్తున్నారు అని. సరే అక్కడ వాళ్ళందరూ ఈ పూర్ణ కుంభాలతో ఆయన స్వాగతం పలికి ఆయన ఆహ్వానిస్తారు. ఈ చిలుక ఈ సమాచారం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ శంబల గ్రామం అంతా మారిపోయిందిట. ఎందుకంటే విశ్వకర్మ వెళ్ళి దాన్ని అంతా మార్చేశారు. దాన్ని ఓ చక్కటి ఉద్యానవనాలు, అందమైన భవనాలు, దీని గురించి చాలా వర్ణన ఉంటుంది. దాన్ని పెద్దగా మనకి ఇక్కడ గురుగారు వివరించలేదు. సమయం భావం వల్ల నేను కూడా దాన్ని పెద్దగా చెప్పట్లేదు మీకు. అలా ఉన్న ప్రదేశం నుంచి వాళ్ళకి అన్ని వివరంగా చెప్పాక కల్కిని వీరు పూర్ణకుంభతో ఆహ్వానించి వాళ్ళని ఆహ్వానించి అక్కడ ఉండడం మొదలెట్టారు. ఆయనకి క్రమేణా ఇద్దరు పుత్రులు కలిగారట, వారు జయ విజయులు. ఇలా వారి వంశం పెరిగి పెద్దదవుతూ ఉందన్నమాట. ఇక కల్కి దిగ్విజయ యాత్రలకు బయలుదేరాడు. ఆయన మొదటగా కీటకం అనే రాజ్యానికి చేరుకున్నట. అక్కడ అందరూ ధర్మవిహీనులే. వాళ్ళు ఇచ్ఛానుసారంగా అక్కడ జీవిస్తుంటారనమాట. వాళ్ళు దేహాత్మవాదులు, అంటే ఈ దేహమే ఆత్మ అని భావించే వాళ్ళు. ఎంతైనా నువ్వు ఆనందించు, ఈ దేహం ఇప్పుడే ఉంటుంది, ఆ తర్వాత నిలవదు అని చెప్పే లక్షణాలు కలిగిన వాళ్ళట. వాళ్ళని అందరినీ ఆయన నాశనం చేసి అలా ముందుకు వెళ్తూ మ్లేచ్ఛ గణాలు ఉన్న ఇంకొక రాజ్యానికి వెళ్ళారట. అక్కడ వాళ్ళందరినీ కూడా సంహరించారు స్వామి. సంహరించాక ఆ మ్లేచ్ఛుల భార్యలు ఈయన మీదకి కోపం వచ్చింట. నువ్వు ఎలా చేస్తావు ఇలాగని చెప్పి వాళ్ళు ఆయుధాలు పట్టి ఆయన మీదకి వచ్చారు. ఆయుధాలు పట్టి ఆయన మీదకి రాగానే ఆయుధాలు ఈయన వీళ్ళతో చెప్తున్నారట, ఆయనకి ఆయుధాలతో పనే లేదు, ఆయన గొప్ప మహానుభావుడు, గోళ్లతోనే సంహారం చేయగలిగిన గొప్పవాడు, ఆయన నియంత్రిస్తేనే మేము పనిచేసేది, అలాంటప్పుడు మేము ఆయన మీదకి ఎట్లాగా వెళ్తామని చెప్పి ఆయుధాలు అనగానే వీళ్ళందరూ మ్లేచ్ఛుల భార్యలు కూడాను విష్ణు భక్తులు అయిపోయారట. ఆయనని ధ్యానించడం మొదలెట్టారు. ఇలా వారు కొట్టుకుంటూ ఇలా చాలా మందిని, ఈ మ్లేచ్ఛులని, ఈ ధర్మరహిత ధర్మ పట్ల విరుద్ధంగా ఉండే వాళ్ళని అందరినీ అలా సంహరించుకుంటూ చివరిగా ఆయన చక్రతీర్థం అనే చోటికి వచ్చారట. అక్కడ ఋషులు చాలా దిగులుగా కనిపించారు ఆయనకి. ఏమిటి ఇలా ఎందుకున్నారు మీరంతా, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నారంటే, అక్కడ రాముడికి మన తాటకి గురించి చెప్పుకున్న ఋషుల లాగా వీళ్ళు ఈయనకి చెప్పుకున్నారట. కాకు ఒక రాక్షసి ఉంది ఇక్కడ, కుతోధరి అనే రాక్షసి ఉంది, ఆ దాని భర్త కాకుంజుడు, ఆ దాని కుమారుడు వికుంజుడు అనే వాళ్ళు ఉన్నారు, అది చాలా దుర్మార్గురాలు, చాలా బాధ పెట్టేస్తుంది మమ్మల్ని అని చెప్తే ఆయన దాన్ని సంహరించి అలా తిరిగి వెళ్తూ వెళ్తూ గంగా తీరంలోని హరిద్వారం వద్ద తనదైన సైన్యం పిండారక వనంలో ఉన్నట్టు ఆయన. అక్కడికి వామదేవుడు, అత్రి మొదలైన మహర్షులందరూ అక్కడికి చేరారు. వాళ్ళతో పాటు మరువు, దేవాపి అని ఇద్దరు రాజులు కూడా వచ్చారట. అప్పుడు ఆయన వాళ్ళని చూస్తూ ఎవరు మీరు, మీ కథ చెప్పండి అని చెప్పి అడిగితే అప్పుడు మరువు ముందుగా చెప్తున్నారు. మరువు తన గురించి చెప్తూ తను బ్రహ్మ నాభి నుండి పుట్టిన బ్రహ్మ దగ్గర నుంచి మొదలెట్టి ఇతను మరీచి పరంపరను గురించి వివరిస్తూ మధ్యలో రాముడి గురించి కూడా చెప్పి అప్పుడు కలికి ఆ రామకథను కూడా వివరించమని చెప్తే మధ్యలో మనకి రామ చరిత్ర కూడా ఉంటుంది. రాముడు పుట్టుక అన్ని చెప్పి తర్వాత ఆ పరంపరలో లవకుశల గురించి చెప్తూ చివరగా తన తండ్రి అయిన శీఘ్రుని పుత్రుని నేను అని చెప్పి ఆయన చెప్తారు. అలాగే దేవాపి ఇదే పరంపర మొదలెట్టి బ్రహ్మ దగ్గర నుంచి మొదలెట్టి చంద్రవంశానికి చెందిన వాడునని ఆయన చెప్తాడు. ఈయన ప్రతీపకుని పుత్రుడు దేవాపి. అప్పుడు ఈయన వాళ్ళిద్దరిని చూస్తూ నేను నీ వీళ్ళని ఒకరిని అయోధ్యని పాలించడానికి రాజుని చేస్తున్నాను అని అక్కడే ఏ విధంగా అయితే విభీషణుడిని లంకాభిషేకాన్ని చేస్తారో లంకకి రాజ్యాభిషేకం చేస్తారో లంకకి రాజుగా అభిషేకం చేస్తారో అదే విధంగా ముందుగానే ఈయన అయోధ్యకి మన మరువుని రాజుని చేసి నేను వాళ్ళని సంహరించి నిన్ను అక్కడ రాజుగా నిలబెడతాను అని అలాగే దేవాపిని హస్తినాపురానికి రాజుగా నిన్ను నిలబెడతాను అని చెప్పి అక్కడ ఉన్న వారిద్దరికీ కూడాను విశాఖయుగుని కుమార్తె అయిన సుందరిని ఇచ్చి మరుపుకి రుచి రాశవునికి కుమార్తె అయిన శాంతని ఇచ్చి దేవాపికి ఇచ్చి వివాహాన్ని జరిపించి మిగిలిన ప్రాంతాలలో కూడాను యుద్ధాలు జరుపుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా బయలుదేరబోతుంటే ఇంతలో ఆకాశం నుంచి ఒక బ్రహ్మచారి వచ్చారట. ఇక ఆయన గురించి గాయత్రి గారు మనకి వివరిస్తారు. శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః.
చక్కగా చెప్పారండి. వివేక వైరాగ్యము యుతమైనటువంటి విష్ణుభక్తిని ఆశ్రయించిన వాడు విష్ణువుకి అభిన్యుడై ముక్తిని పొందుతాడు. ఇది మనకి అనంతుడి వృత్తాంతంలో మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయం. మరువు దేవాపి వీరు సూర్యవంశపు చంద్రవంశపు రాజ పరంపరలోని వారు కలియుగాంతం వరకు హిమాలయాల్లో ఆ భూమికల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. సత్యయుగ ప్రతిష్టాపన జరిగేటప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రకటితమవుతారు. చాలా చక్కటి విషయాలు. మళ్ళీ మనకి కథ చాలా చక్కటి రసపట్టులో ఉండగా ఆగింది. నెక్స్ట్ గాయత్రి మల్లంపల్లి గారు, మీరు కంటిన్యూ చేస్తారా?
చేస్తానండి. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మరువు దేవాపి గురించి చెప్పుకుంటున్నాం కదా. వీళ్ళు మరుడు దేవాపి వ్యాసుని వలన కల్కి భగవానుని ఆవిర్భావం తెలుసుకుని ఆయన పాదపద్మాలు దర్శించడానికి వచ్చినట్లు తెలిపారు. పరిచయాలు అయ్యాక కల్కి వారిద్దరికీ వివాహాలు జరిపించారు. ఆ తర్వాత కల్కి ఆ ఇద్దరితో కలిసి దిగ్విజయ యాత్రకి బయలుదేరుతున్నాడు. ఆ సమయంలో ఆకాశ మార్గాన చక్కని అలంకరణలతో ఉన్న రెండు రథాలు దిగి వచ్చాయి. వాటిని శస్త్రాస్త్రధారులైన మరువు దేవాపులకి ఇచ్చారు. మరువు దేవాపులు సూర్య చంద్ర యమ కుబేర అంశలు కలవాళ్ళని ఋషులందరూ తెలియజేస్తారు. వీరు పుణ్యయుగాల వాళ్ళు, కలిలో తపస్సు చేసుకుంటూ దివ్యత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నారు అన్నారు. వీరు కాక ఇంకో బ్రహ్మచారి దివ్య తేజస్తో దిగి వచ్చాడు. ఆయన కృతయుగ పురుషుడు. అతని మేను కరగబెట్టిన బంగారం వలె ఉంది. రమ్యమైన జటలు, మనోహరమైన వస్త్రాలు ధరించి సనక సనందుల్లో ఒకడా అన్నట్టున్నాడు ఆయన. కల్కి భగవానుడు అగ్యపాద్యాలు ఆయనకి ఇచ్చి తర్వాత మీరెవరని అడగ్గా అతను కల్కి భగవానికి నమస్కరించి తాను కృతయుగ పురుషుడేనని కల్కి ఆవిర్భావాన్ని చూసి ఆయన ఆదేశం పాటించడానికి వచ్చానని చెప్పాడు. ఇక్కడ భగవత్ స్వరూపం గురించి కూడా ఆయన వివరించాడు. భగవానునికి రెండు స్వరూపాలు, నిర్గుణ స్వరూపం, సగుణ స్వరూపము. సగుణ స్వరూపము సోపాధికము, శుద్ధ సత్వమైన రూపంతో దివ్యమంగళ విగ్రహాన్ని స్వీకరిస్తాడు భగవానుడు. లోకాలని కాలరూపునిగా శాసిస్తాడు. ఇక్కడ కాలరూపం గురించి ఇంకా ఇలా వివరిస్తున్నారు. క్షణము, దండము, లవము ఇవన్నీ కూడా కాల అంగములు. ఇంకా పక్ష, అహోరాత్ర, మాస, సంవత్సర, యుగాదులు కూడా అంగాలు. భగవానుని ఇచ్చే వలన ఇవన్నీ వస్తాయి. మన్వంతరాలు కూడా కలుగుతాయి. ఈ మన్వంతరాలు భగవానుని విభూతులు. పద్నాలుగు మన్వంతరాలు చెప్పారు. వాటి పేర్లు స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుస, వైవస్వత, సావర్ణ, దక్ష సావర్ణ, బ్రహ్మ సావర్ణ, ధర్మ సావర్ణ, రుద్ర సావర్ణ, వేద సావర్ణ, ఇంద్ర సావర్ణ. ఇవన్నీ కూడా మన్వంతరాలు అన్నమాట. ఇంకా ఎన్ని యుగాలు ఉంటాయో కూడా కలిపి కృతయుగ పురుషుడు చెప్పాడు. ఇలా చెప్తూ కలియుగాంతంలో కృతయుగం ప్రారంభమైంది. ఈ కృతయుగంలో ప్రజలందరూ కృతకృత్యులు, అంటే చేయవలసింది అందరూ చేసేశారు అని చెప్పారనమాట. తర్వాత ఇవన్నీ ఇలా చెప్పుకున్నాక ఇంకా మిగిలిన ఉన్న కలి స్థావరాలపై దాడి చేయడానికి కలికి అప్పటి వరకు సమకూడిన సైన్యంతో బయలుదేరాడు. ఇంకా కలి విశసన పట్టణంలో కలి సైన్యంతో ఉంటాడు. అది సూక్ష్మ భూమికలో ఉంటుంది, కానీ ప్రభావం స్థూల భూమికపై ఉంటుంది. మ్లేచ్ఛాదులు కలిలో పాదానికి మారుతూ ఉంటారు. కలి ప్రభావం అందరి మీద ఉంటుంది. స్థూల భూమికలో కలి ప్రభావం ఉన్న మ్లేచ్ఛులని సంహరించడం, ఇంకా సూక్ష్మ భూమికలో ఆ ప్రభావం చూపిస్తున్న కలిని సంహరించడం జరపాలి. అధర్మని సంతానమైన క్రోధానికి పుట్టినవాడు కలి. తన పూర్వీకుల వంశం గురించి ఇదివరకే తెలుసుకున్నాం కదా. కలి పూర్వీకుల లక్షణాలతో అంతటా వ్యాపించి ఉంటాడు. దివ్యత్వానికి దేవతలు, దుష్టత్వానికి అలాగే దుష్టత్వానికి కూడా శక్తులు ఉన్నారు. మంచి చెడు భావాలకి రూపాలు ఉన్నాయి. కలికి దగ్గరికి ఆ తర్వాత ధర్ముడు కూడా వచ్చి వీరితో కలుస్తారనమాట. ఆయన పరిజనంతో వస్తాడు. ధర్ముడు మూర్తి దంపతులు వాళ్ళు బదరికాశ్రమంలో ఉంటారు. వారి సంతానమే నరనారాయణులు. వీరు తపస్సు శాస్త్ర రక్షకులు. వారు యుద్ధం చేయడానికి రాలేదు, సాక్షిగా ఉండడానికి, చూడడానికి, యుద్ధాన్ని చూడడానికి వచ్చారు. ధర్మని సంతానమంతా ధర్మానికి అనుబంధంగా ఉన్నవాళ్ళు. అతని నుండి వచ్చే శక్తులు ఋతు, ప్రసాద, అభయ, సుఖ, ముద, యోగ, అదర్ప, స్మృతి, క్షేమ, ప్రతిశ్రయ. వీళ్ళందరూ కూడా తపోనిష్ఠులు. ధర్ముని కుమార్తెలు కూడా ఉన్నారు. వాళ్ళు శ్రద్ధ, మైత్రి, దయా, శాంతి, తుష్టి, పుష్టి, క్రియా, ఉన్నతి, బుద్ధి, మేధ, తితీక్ష, హీహి. వాళ్ళందరూ కూడా వచ్చారనమాట ధర్మంతో పాటు. వీరందరి ముఖాల్లో దిగులు ఉంది. అప్పుడు కలికి వారిని ఎందుకు ఇంత దిగులుగా ఉన్నారని అడిగితే అప్పుడు ధర్ముడు ఇలా చెప్పాడు, నేను వేదస్వరూపిణి. అంటే ధర్ముడు వేదస్వరూపుడు. నీ వక్షస్థలం నా జన్మస్థానం. కలిలో నేను, నా శక్తులు క్షీణదశలో ఉన్నాము. ఆ నారాయణి రూపుడైన నువ్వు వచ్చావని తెలిసి నిన్ను దర్శించి నీకు సహకరించడానికి వచ్చామని తెలిపాడు. కలికి వెంటనే ధర్మ దీనత్వం వలదు, కృతయుగ పురుషుడు ఉన్నాడు, ఇంకా నువ్వు కూడా నీ పుత్రులతో ఈ దిగ్విజయ యాత్రకి బయలుదేరు అనగా ఆయన కోసం కూడా ఒక ధర్మం రథం వచ్చింది, దివ్య రథం. ఆ రథానికి వేదమే ఆ రథం. అనేక శాస్త్రాలని అధ్యయనం చేయటం అనేదే ధనుసుగా మారింది. సప్తస్వరాలు గుర్రాలుగా వచ్చాయి. విప్రులు సారథిగా, ఇంకా అగ్ని ఆసనంగా ఉన్నారు. ఇదంతా కూడా సంకేతవాదం. ఇలా కృతయుగ సేన ధర్ముని సేనలతో కలిసి కలికి విజయయాత్రకి బయలుదేరి కలి నివాస స్థానాలకి చేరుకున్నాడు. సూక్ష్మ భూమికలో వాటి ప్రభావము స్థూల భూమికల్లో ఉంటుంది. స్థూల భూమికల్లో అక్కడ దురాచారము, అనాచారములు, అంతుపట్టని రోగాలు వస్తూ ఉంటాయి. అంతటా కుక్కలు తిరుగుతూ ఉంటాయి. గోమాంస వాసనలు అంతటా ఉంటాయి. జూదము, కలహము వ్యసనాలుగా కనబడతాయి. ఆర్తనాదాలు వినపడుతూ ఉంటాయి. ఇంకా ఎన్నెన్నో. కలితో యుద్ధానికి ధర్ముడు వెళ్తున్నాడు. ఇంకా భీమునితో రుతుడు, అంటే ఈ రెండు ధర్ముడి పక్షం వాళ్ళు, కలిపక్షం వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు సూక్ష్మ భూమికలో. ఇప్పుడు కలితో ఏమో ధర్ముడు, భీమునితో రుతుడు, లోభునితో ప్రసాదుడు, క్రోధునితో అభయుడు, భయంతో సుఖుడు, నిర్యంతో ముదుడు, ఆధితో యోగుడు, వ్యాధితో క్షేముడు, గ్లానితో ప్రశ్రయుడు, ఇంకా జరతో స్మృతి సూక్ష్మ భూమికలో యుద్ధం చేస్తున్నారు. కల్కి సూక్ష్మ భూమికలో, స్థూల భూమికలో రెండిట్లో కూడా తన వారిని రక్షించుకుంటున్నాడు. అన్నిటికీ అందరికీ ధైర్యము ఆ నారాయణుడే. నారాయణుడు ఎవరి హృదయంలో ఉంటాడో వారిని కలి ఏమీ చేయలేడు. ఇకపోతే స్థూల భూమికలో విశాఖ రూపుడు ధర్మాన్ని ద్వేషించే జాతులైన పులిందై స్వపస్థై అన్నారు. అంటే ధర్మాన్ని ద్వేషించే జాతులతో యుద్ధం చేస్తున్నాడు విశాఖరూపుడు. మరువు కష కాంభోజులతో చేస్తున్నాడు. దేవాపి చైన బర్బరాదులతో యుద్ధం చేశారు. ఇలా అందరూ ఒక యుద్ధాలు చేస్తున్నారు స్థూల భూమికిలో కూడా. కల్కి కోకా వికోకా అనే రాక్షసుల్ని ఒక్క పెట్టున రెండు చేతులతో ఏకకాలంలో తుదముట్టించాడు. ధర్ముడు కృతయుగుడు కలిసి అప్పుడు గాడిద మీద ఉలూక ధ్వజంతో వస్తున్న కలితో యుద్ధం చేశారు. ఈ విధంగా కల్కి భగవానుడు తన సైన్యంతో వచ్చి కలి సామ్రాజ్యాన్ని కూలగొట్టాడు. ఆ తర్వాత శశిధ్వజుడు అనే ఒక సత్పురుషుని రాజ్యమైన భల్లాట దేశానికి కల్కి బయలుదేరాడు. ఆ రాజు అతని భార్య సుశాంత నిత్యం నారాయణుని కొలుచుకునేవాళ్ళు. శశిధ్వజునికి విష్ణువుతో యుద్ధం చేయాలని ఒక కోరికట. అందుకు కల్కి సైన్యంతో భల్లాట రాజ్యానికి వెళ్ళాడు. కల్కి సైన్యాన్ని ఎదుర్కోవడానికి శశిధ్వజుడు బయలుదేరాడు. అతని భార్య ఎంత వారిస్తున్నా ప్రజాపతి తనకి యుద్ధం ధర్మంగా ఇచ్చాడు కనుక తాను ఆ విధంగానే భగవానుని కొలుస్తాను అని బయలుదేరాడు. నువ్వు హరిని పూజిస్తూ ఉండు అని చెప్పి బయలుదేరాడు ఆయన. కానీ అతను యుద్ధభూమిలోకి వచ్చాక ఆ స్వామిని కనబడగానే ఒళ్ళు పులకరించి భగవానుని, రావయ్యా నా గుండె మీద గట్టిగా తన్ను, కొట్టలేకపోతే చీకటి గుహ లాంటి నా హృదయంలో దాక్కో, శత్రు అనే భావంతో యుద్ధం చేయట్లేదు, ఎవరికొచ్చిన విద్యతో వారు భగవానుని కొలుస్తారు, నేను యుద్ధంతో కొలుస్తున్నాను అనగా కల్కి కోపం నటిస్తూ యుద్ధం మొదలెట్టాడు. అతనికి సహాయంగా ధర్ముడు కృతపురుషుడు వచ్చారు. ఆ శశిధరుడు కొట్టిన ఒక దెబ్బకి కల్కి నవ్వుతూ మూర్ఛితుడయ్యాడు. అప్పుడు కల్కిని ఎత్తుకుని తీసుకుపోతుంటే ధర్ముడు కృతయుగ పురుషుడు ముందుకొచ్చారు. వారిని కూడా చేతి కింద పట్టి తన భవనానికి తీసుకువచ్చి అక్కడ కల్కి భగవానుని కూర్చుండబెట్టాడు. తన భార్యతో ఇలా భగవానుని మూర్ఛితుడిని చేసి తీసుకువచ్చానని చెప్పగా ఆమె, ఆ స్వామికి రావాలనిపించి మన కోసం వచ్చాడు కానీ ఆయన నువ్వు జయించలేవు, కల్కి భగవానుని చూస్తూ తన భర్తని పిల్లల్ని క్షమించి మన్నించమని వేడుతూ 11 శ్లోకాలతో కూడిన అద్భుతమైన స్తోత్రం ఆవిడ చేస్తుంది. ఈ కల్కి స్తుతి కనకమంజరి వృతమని గోపికా గీతికలో ఏవైతే ఉన్నాయో ఆ రకంగా ఉంటుంది ఈ స్తోత్రం. ఆ గోపికా భక్తి ఎలాంటిదో అలాంటి నిష్కపట భక్తి ఈవిడలోనూ ఉంది. ఆ మోహాన్ని జయింపచేయమని కోరుకుంటున్నాను, ఆవిడ స్తుతి ఇలా ఉందన్నమాట. మోహాన్ని జయింపచేయమని కోరుకుంటున్నాను. నీ రూపం జగద్రూపము, జగత్తు నీ నిత్యలీలా రూపము, అవతారాలు ధరించి లీలారూపాలు ఆయా కాలాల వాళ్ళు చూస్తారు, విశ్వమే నీ రూపము, నీ జగద్రూపం నిరంతరం మా హృదయంలో ఉంటుంది, విరాట్ రూపుడు అయిన నీ నుంచి బ్రహ్మ ఉద్భవించాడు, నీ ఆజ్ఞ చేత ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, ఈ ప్రపంచమందు సాక్షిగా ఉండి వ్యాపించి ఈ ప్రపంచాన్ని నీవు నడిపిస్తున్నావు, నీ గుణములు నీ నామములు కలి మలనాన్ని పోగొడతాయి, అందరూ తరించడానికి వ్యాసుడు నీ కథలని మాకు అందించాడు, నీ నామము కథలు నిరంతరం స్మరించుకోవాలి, నీ జన్మ లోకమర్యాదల్ని వృద్ధి చేస్తుంది, నాకు మంచి భర్త సంతానం ఉన్నా నువ్వు లేకుంటే అన్ని వ్యర్థమే, నువ్వు మూర్ఛ నడుస్తున్నావు ఎందుకంటే నీ పెదవులపై చిరునవ్వు కనిపిస్తోంది, నీవు మా పట్ల ప్రసన్నుడివి కాకపోతే మాకు మృత్యువే గది అని ఆవిడ స్తుతించింది. కల్కి భగవానుడు ధర్ముడు కృతయుగ పురుషుడు తేరుకుని లేచారు. శశిధ్వజుడు, నేను మీతో యుద్ధం చేయగలిగేవాడిని కాను, క్షమించమని కోరగా కల్కి భగవానుడు నవ్వి అనుగ్రహించాడు. ధర్ముడు కృతుడు కూడా వారి భక్తికి అభినందించారు. తర్వాత శశిధ్వజుడు తన కుమార్తె అయిన రమను వివాహమాడమని కల్కిని కోరాడు. తర్వాతి వక్త వారి వివాహ విశేషాలు చెప్తారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
చక్కగా చెప్పారండి. అయితే ఈ జైత్రయాత్ర మొదట్లోనే కృతయుగ పురుషుడు కాంతిపుంజంగా వచ్చి దించాడు. అంటే కృతయుగం స్థాపించాలి కదా, మళ్ళీ పునఃస్థాపన చెయ్యాలి, అందుకని ఆయన ముందే వచ్చేసాడు. తర్వాత ధర్ముడు తన శక్తులన్నింటితోటి కల్కి భగవానుడి దగ్గరికి వస్తాడు.
వచ్చినప్పుడు అక్కడ గురువు గారు ఒక చాలా చక్కటి విషయం చెప్పారు. ఏమిటంటే అక్కడ వైష్ణవం స్థాపించారు అని చెప్పారు. వైష్ణవం అంటే ఇక్కడ కేవలం విష్ణు సంబంధితమైన భక్తి విషయాలే కాదు, బ్రహ్మస్వరూపం అని అర్థం. ఇది చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం. మళ్ళీ ఎటువంటి భక్తుడండి శశిధ్వజుడు? విష్ణువుతో యుద్ధం కావాలని కోరాడు, కృష్ణుడితో యుద్ధం కావాలని జాంబవంతుడు కోరినట్టు ఈ వృత్తాంతం కూడా దాదాపుగా అలాగే ఉంది కదా. చక్కటి వృత్తాంతం, మనకి గాయత్రి గారు చాలా చక్కగా వివరించారు. అందులో చాలా అపురూపమైన విషయం ఏంటంటే, యుద్ధానికి నాతో యుద్ధం చేయడానికి భయం వేస్తే నా మనసులో వచ్చి కూర్చోవయ్యా అన్నాడు, దాక్కోవయ్యా అన్నాడు. భగవంతుడిని అలా కూడా ఆహ్వానిస్తారా ఎంతటి భక్తులు. సరే, ఇప్పుడు మరి రమా పరిణయం చూద్దాం. రమా దేవితో వివాహం కల్కి భగవానుడికి, ఆ వివరాలు, మళ్ళీ కల్కి భగవానుడు అవతారం చాలించడం, ఈ విషయాలన్నీ దీపిక గారు మన ముందరికి తీసుకొస్తారు. దీపిక గారు
నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు సుశాంత చేసిన కల్కి స్తుతి పూర్తవగానే కల్కి ఒక్కసారి యుద్ధానికి సిద్ధమైనట్టుగా పైకి లెగిశారు. అప్పుడు కృతయుగుడు ధర్ముడు తేరుకుని చూస్తున్నారంట. అప్పుడు సుశాంత శశిధ్వజుడు వారి ఉభయులు అంటున్నారట, మేము మీతో యుద్ధం చేసేటువంటి వాళ్ళం కాదయ్యా, తవదాసు మమ స్వామి అహం దాసి నిజాతవా ఆవయో సంప్రసాద్యాయ ఆగతోసి మహాభుజాయ, నువ్వు ఏదో మూర్చపోయేవన్నట్టు ఈయన తీసుకొచ్చారన్నట్టు, అదంతా నువ్వు మమ్మల్ని అనుగ్రహించడానికి చేసే, భక్తుల్ని అనుగ్రహించడానికి చేసే లీల. నిజానికి తవదాసో మమ స్వామి, మా ఆయన నీ దాసుడు, అహం దాసి నిజాతవా, నేను నీ యొక్క దాసిని, మమ్మల్ని అనుగ్రహించడానికే ఆగతోసి మహాభుజయ అని మళ్ళీ వారు స్తుతించారంట కల్కిని. అప్పుడు వెంటనే ధర్ముడు, ఏమి భక్తి అయ్యా వీళ్ళది, ఏదో అనుకున్నాను కానీ సామాన్యమైన భక్తి కాదు వీళ్ళది అంటూ ధర్ముడు కృతయుగుడు కూడా వారిని అభినందించారంట. అప్పుడు శశిధ్వజుడు అంటున్నాడంట, స్వామి అలా క్షమించేయకయ్యా నన్ను, అసలు పెద్ద వైరులు ఉన్నారయ్యా, కామక్రోధాలకి వశులయ్యి ఏవేవో చేస్తూ ఉంటాము, కనుక మమ్మల్ని శిక్షించాలి సుమా, దండనార్హుడని నేను, నన్ను శిక్షించవయ్యా అని శశిధ్వజుడు అంటున్నాడంట. ఇలా అంటే కల్కి ఒక నవ్వు నవ్వాడంట. అప్పుడు శశిధ్వజుడు, నా పుత్రికనిస్తానయ్యా, స్వీకరించు అని రమణి వివాహం చేసుకోమని కోరారంట. ఇంకా ఇంకేముంటుంది, ఇంకా వైరమేమీ లేదు, ఇంకా వివాహ సమయం కనుక రమణి, ఇంతకు ముందు పద్మతో వివాహం అయింది కల్కికి, ఇప్పుడు రమతో వివాహం అవబోతుంది. ఇప్పుడు రమా సహిత కల్కి కళ్యాణ వైభోగం అత్యద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. ఆ వివాహానికి ఎవరు వచ్చారంటే మరువు దేవాపి వాళ్ళందరూ వచ్చారు. శశిధ్వజుడు వాళ్ళ పుత్రులని ఇంకా యుద్ధం ఆపేయమని చెప్పగా వారు కూడా వచ్చారు. అందరూ మరువు దేవాపి, రుచిరస్వరుడు, విశాఖయూపుడు మొదలైన వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. అద్భుతంగా కళ్యాణ వేదిక సిద్ధమైంది. ఆ వివాహం చూడ్డానికి అందరూ విచ్చేశారు. తర్వాత త్వరిత హస్త అంటే వాళ్ళందరూ వేగంగా వచ్చారు, చాలా ఆనందంగా వచ్చారు. అక్కడ మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. అప్పుడు ఒక శ్లోకం చెప్పారు గురుగారు. ఆ శ్లోకం తర్వాత ఏం చెప్పారంటే, మొత్తానికి వివాహం అయిన తర్వాత రమా పద్మ సహిత కల్కిని మనం నమస్కారం చేసుకోవాలి అని చెప్పారు. ప్రస్తుతం రమా సహిత కల్కి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ స్వామి ఎలా ఉన్నాడంటే, నక్షత్ర గణ మధ్య పూర్ణ సదాసరయత, అంటే శశిధ్వజుడి సైన్యం అందరితో కలిసి నక్షత్రాల మధ్యలో చంద్రుడు లాగా ప్రకాశిస్తున్నాడంట స్వామి. నిర్జలుడను తారకలలో చంద్రుడివై మెరియుదువట, వరత్యాగ రాజ నృత గరుడ సేవ చూడ, వరదరాజ నిన్నే కోరి వచ్చేరా ముక్కుదునట అంటూ అన్నట్లుగా ఉన్నాడంట స్వామి. ఆ విధంగా ఎప్పుడైతే ఉన్నాడో అక్కడున్న రాజులందరూ చూసి ఈ శశిధ్వజుడు మహాభక్తుడు, భక్తి గురించి ఈయన చెప్తే వినాలి అని చెప్పమని కోరారంట. అప్పుడు శశిధ్వజుడు భక్తి రజస తమస సాత్వికమని వివిధ రకములుగా ఉంటుంది, అన్నిటిలోకి సాత్వికమైన భక్తి గొప్పది అని చెప్పారంట. అప్పుడు నీకు ఈ భక్తి ఎలా కలిగిందో చెప్పు అని వారు కోరగా శశిధ్వజుడు ఇలా చెప్తున్నాడంట, గురువుల దయవల నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. పూర్వజన్మలో నేను ఒక మా ఇది 100 యుగాల క్రితం 1000 యుగాల క్రితం జరిగిన కథ నాకు ఈ స్మృతి గురువుల దయవల్ల కలిగింది. అప్పుడు నేను ఒక మాంసం తినే గ్రద్దని, నా ప్రియురాలు కూడా ఒక గ్రద్దే, ఆవిడే ఈ సుశాంత. మేము ఒకసారి ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఒక గ్రద్దలు పట్టే వేటగాడు తన పెంపుడు గ్రద్దని పెట్టి అక్కడ మాంసం పెట్టారు. మేము అది ఇంకో గ్రద్దని చూసి మనవాడే అనుకుని కిందకి దిగాము. కిందకి దిగగానే మమ్మల్ని పట్టుకున్నాడు ఆ గ్రద్దలు పట్టేవాడు, పట్టి మమ్మల్ని చంపి ఆ మాంసం తిన్నాడు. కాకపోతే ఆ చంపినప్పుడు ఒక శిలకి, చక్రశిలకి వేసి కొట్టి చంపాడు. ఆ శిల ఏంటంటే గండకీ నది వద్ద ఉన్న శిల. గండకీ నది అంటే అక్కడ అన్ని శాలిగ్రామాలు ఉంటాయి. ఆ శాలిగ్రామంకి వేసి కొట్టడం వల్ల వీళ్ళ పాపాలు పోయి వీళ్ళు ఒక 100 యుగాలు బ్రహ్మలోకంలోని ఇంకో 400 యుగాలు దేవలోకంలోని ఉన్నారు. ఆ తర్వాత ఎన్నో జన్మలు మనుష్య లోకంలో ఎన్నో మంచి మంచి జన్మలు కూడా వీళ్ళకు వచ్చాయి. సో ఇలాగ వచ్చాయని ఆయన పూర్వ వృత్తాంతం అంతా చెప్తూ ఉన్నారు. ఇలా చెప్తుంటే శాలిగ్రామ స్పర్శ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి, నేను ఒకనొక జన్మలో కృష్ణుడు పుట్టిన యుగంలో కూడా పుట్టాను అని చెప్తున్నారు. అప్పుడు ఆయన్ని అడిగారంటే, ఏంటయ్యా నువ్వు ఏదో కృష్ణుడు అవతారంలో ఉన్నావు అని చెప్తున్నావు, ఏంటది చెప్పు అంటే, అప్పుడు ఇలా చెప్తున్నాడు శశిధ్వజుడు, చెప్తాను భక్తి గురించి. అంతేకాకుండా భక్తి గురించి కూడా అడిగారు, భక్తి గురించి కూడా ముందు వివరిస్తూ ఆ తర్వాత అతను జన్మ వృత్తాంతం చెప్తారు. భక్తి గురించి చెప్తూ సాత్విక, రాజసిక, తామసిక అని భక్తి ఉంటుంది. అందులో సాత్విక భక్తి గొప్పది. ఇందులో నేను చేస్తున్నది ఏమిటంటే, నేను ఎప్పుడు కృష్ణుడు ఒక్కడే సేవింపదగినవాడు, నేను సేవకుడిని అనుకుంటూ ఉంటాను. సర్వ ప్రాణులందు కృష్ణుడు ఉన్నాడు అనుకుంటాను. ఈ భావంతోనే నేను ఎల్లప్పుడూ ఉంటాను. మరి శరీరాలు పుట్టడం ఇవన్నీ ఏమిటి అంటే, ఇవన్నీ అవిద్యా రూపములు అని చెప్తున్నారు. ఇక్కడ సేవ్య సేవిక భావములు ఉన్నాయి. ఆ రెండింటిల్లో వ్యాపించినది చైతన్య స్వరూపం. నారాయణుడు ఒక్కడే అని భావిస్తూ ప్రతిరోజు స్వామిని ఆరాధించడం నాకు ఇష్టమైనది ఏంటో తెలుసా, ఆయనకి పెట్టిన నైవేద్యాన్ని తినడమే నాకు ఇష్టం అని ఇలాగా ఆయనకి ఈ భక్తి ఎలా వచ్చిందో శశిధ్వజుడు చెప్తున్నాడు. అయితే భక్తికి అవసరం ఏంటి అంటే, సత్పురుషుల్ని ఆశ్రయించడం. కానీ ఈ సత్పురుషుల్ని ఆశ్రయించడం అనేది ఎలా వస్తుందంటే, అనేక జన్మలు క్షేత్రాలని ఆశ్రయిస్తే ముందు మన పాపాలు పోతాయి. మన పాపాలు పోయినప్పుడు సత్పురుషుల్ని ఆశ్రయిస్తాం. సత్పురుషులు లభిస్తే ఈశ్వరుణ్ణి చేరుకుంటాం. ఇది ఇలా జరుగుతుంది భక్తి, సాత్విక భక్తి అంటే. నేను కృష్ణావతారంలో అలాగే కృష్ణావతారం జన్మ గురించి చెప్తూ, నేను కృష్ణావతారంలో ఒకసారి సూర్యోపాసన చేయడం వల్ల నాకు ఒక మణి లభించింది. ఆ మణి ఒకసారి కృష్ణుడు అడిగారు, కృష్ణుడికి ఇవ్వలేదు నేను. కృష్ణుడికి ఇవ్వకపోతే మా తమ్ముడు ఆ మణిని వేసుకుని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మా తమ్ముడు చనిపోయి ఆ మణి అపహరింపబడింది. ఆ నింద నేను కృష్ణుడి మీద వేశాను. ఆ కృష్ణుడి మీద వేస్తే కృష్ణుడు ఆ తర్వాత ఆ నిందని తొలగించుకున్నాడు అని తను నింద వేయడం అదంతా చెప్తుంటే, గురుగారు పోతన గారు రాసిన కూడా చెప్పారు, పాపాత్ములు పాపాలన్నీ పోగొట్టడానికి అవతరించిన పరమాత్మకే పాపం గలదని, పలికిన పాపాత్ముల పాపంకి పరము గలదే అంటూ పోతన గారు కూడా రాశారు దీని గురించి అని చెప్పారు. ఇలా అయిన తర్వాత కృష్ణుడు జాంబవంతుడితో యుద్ధం చేసినట్లు, తర్వాత జాంబవంతుడు అవతారం చాలించినట్టు, ఆ తర్వాత జాంబవతిని ఇచ్చి వివాహం చేసినట్టు అంతా చెప్పారు. ఇది అయిన తర్వాత శశిధ్వజుడు ఈ మణి వృత్తాంతం అంతా చెప్తున్నాడు శశిధ్వజుడు. అతనే సత్యభామనిచ్చి వివాహం చేస్తారు. చేసిన తర్వాత ఈ వృత్తాంతం అంతా చెప్పిన తర్వాత సత్యభామే ఇప్పుడు రమ అని కూడా చెప్తారు. అలాగే తన మీద చక్రం వేసి సంహరించవలసిందిగా కోరుకుంటారు. కానీ స్వామి భక్తులపై చక్రం వేయడు, అందుకని భద్రికా ఆశ్రమంకి వెళ్ళిపోతారు తపస్సు చేసుకుంటూ. అప్పుడు మాయాదేవిని స్తుతిస్తాడు. మాయాదేవి విష్ణు సంకల్పం చేతన సుదర్శన చక్రంతో అతన్ని ఛేదించి ముక్తినిస్తుంది. అంటే ఇక్కడ గురువుగారు ఏం చెప్పారంటే, ఈయనకి సుదర్శన చక్రంతోనే చనిపోవాలని ఉంది. ఇది ఒకనొక వాసన కూడా, ఎందుకంటే ఇంతకు ముందు ఆ గ్రద్ద జన్మలో ఉన్నప్పుడు కూడా చక్రశిలకి తగిలి చనిపోవడం వల్ల ఒక సాలిగ్రామ శిలకు తగిలితేనే అంత గొప్పగా జన్మలు మారాయంటే, అటువంటిది సుదర్శన చక్రం ఛేదిస్తే ఇంకెంత గొప్పదో అన్న ఒక వాసన వల్ల ఆయన సుదర్శన చక్రం చేతన చనిపోవాలని కోరుకున్నారని చెప్పారు. తర్వాత ఇప్పుడు కలికి విజయం సాధించినట్టే, విజయం సాధించిన కలికి తన సేనలతో వెళ్ళి ఒక్కొక్క చోట స్థాపించారు. ఒక్కొక్క దగ్గర వాళ్ళని రాజులు చేశారు. ఒక దగ్గర నాగదేశంకి చేరుకున్నారు. నాగదేశంలో విషకన్యలు ఉంటాయి, కానీ ఆ విషకన్యల విషయం కూడా ఈయన మీద పనిచేయలేదు. విషకన్య అందంట, ఎవరి కన్నుల నుంచి అమృతధారలు కురుస్తున్నాయో ఆయన పైన విషయం పనిచేస్తుంది అన్నదంట. ఆ లోకాన్ని అనుగ్రహించారు. తర్వాత మహామతి అనేవాడిని రాజుగా చేశారు అక్కడ. తర్వాత వారణావతం చేరుకుని అక్కడి నుంచి అవిస్థల వృకస్థల మాకంద హస్తినాపుర ఈ 5 దేశాలు ప్రధానంగా చేసి హస్తినాపురంలో దేవప్రతిష్ఠ చేశారు కల్కి. అలాగే వివిధములైన రాజ్యాలు లో మరువు దేవాపి వాళ్ళందరినీ కూడా రాజులుగా చేశారు. తర్వాత విశాఖ యూపుడికి కంకళ కాలపాక మొదలైన దేశాలని నాయకుడిగా చేశారు. కృతవర్మని చోళ ప్రదేశానికి నాయకుడిగా చేశారు. ఈ విధంగా భూమండలం మీద సత్యయుగాన్ని స్థాపించారు కల్కి భగవానుడు. అప్పుడు ఎలా ఉందో చెప్తున్నారు కల్కి భగవానుడు స్థాపించిన సత్యయుగం ఎలా ఉందంటే, బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రులు అందరూ వారి వారి ధర్మాలు చేసుకుంటూ హరిని సేవిస్తూ దివ్యమైన సుఖాలు అనుభవిస్తూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతూ ఉన్నారంట. ఈ విధంగా పాలించినటువంటి పాలించి కల్కి అనేక యాగములు చేశారు. చేసి వాళ్ళ ఆయన తండ్రి అయిన విష్ణుయేశుడిని ప్రధానంగా పెట్టుకుని ఎన్నో యాగాలు అవి చేశారు. ఈ లోపల సౌనకాది మహర్షులు అడిగారంట, మహామాయా స్తుతి చేశారన్నారు కదా, ఆ మహామాయా స్తుతి గురించి చెప్పండి అంటే, అది భువనేశ్వరి అయిన మహామాయ అంటే భువనేశ్వరి అయిన పరాశక్తి స్తుతి గురించి స్తుతి చేస్తూ ఇలా చెప్పారు గురుగారు. ఏ పరాశక్తి లక్ష్మి దుర్గా కాళి భువనేశ్వరి త్రిపుర సుందరి ఈ పేర్లతో ఉన్నదో ఆ తల్లిని ఉద్దేశించి ఈ స్తోత్రం చేశారు అని చెప్పారు. అందులో మహాకాళిని లోకాతీత అన్నారు. లోకాలకి అతీతమైన శక్తి ఆ తల్లి. కానీ జగత్తుని ఏర్పరిచినప్పుడు సంసారాన్ని దాటించే తల్లి, కృష్ణావతారంలో కృష్ణుడు నేనేం చేయలేదు అంతా మాయ చేసింది అన్నారు. ఇప్పుడు కూడా ఆ మాయ గురించి కల్కి అవతారంలో కూడా ఆ మాయ గురించే చెప్తున్నారు, ఆ యోగ మాయ గురించి. అందులో చెప్తూ ద్వైత లభ్యం అని చెప్పారు. అంటే ఉపాసన కాలంలో ద్వైతము, సిద్ధ కాలంలో అద్వైతం అని అర్థం అని చెప్పారు గురుగారు. అయితే ఉపాసన పరమార్థ దృష్టిలోకి వెళ్ళినప్పుడు సోహం భావేన పూజయతే అయ్యి అద్వైత సిద్ధి లభిస్తుంది కనుక బ్రహ్మరూపం నామము అన్నారు. ఆ స్థితిలో బ్రహ్మరూపిణి ఈ తల్లి అంటూ ఇంకా స్తుతి చేస్తూ, నువ్వు విశ్వరూపిణివి అయినప్పుడు భూమి అందు గంధము గాను, నీటి అందు రసము గాను, అగ్ని అందు రూపము గాను, వాయు అందు స్పర్శగాను, ఆకాశమందు శబ్దముగాను ఉంటూ వీటికి అతీతంగా చిత్శక్తిగా ప్రకాశిస్తూ ఉండే తల్లివి నీవి అని చెప్పారు. అలాంటి విశ్వరూపానివి అయిన నీకు నమస్కారం. ఓ తల్లి, నువ్వే బ్రహ్మరూపిణి అయిన సావిత్రివి, నువ్వే భూతేశ్వరుడు అయిన శివుడికి పత్నివి అయిన భవానివి, శ్రీపతికి పత్ని అయిన శ్రీవి నువ్వే, ఇంద్రుడికి పత్నివి అయిన శశీదేవి నువ్వే, అలాగే బాలరూపంలో ఉపాసించబడే తల్లివి, యువతి రూపంలో ఉపాసించబడే తల్లివి, పెద్ద మూర్తిగా ఉన్నవి తల్లివి నువ్వే అని చెప్పారు అని స్తుతిలో ఉంది. రెండు సార్లు కాళీ అని వస్తుంది. ఒకసారి కాళీ అంటే కాలరూపిణి అయిన కాళిక అనే అర్థం, ఇంకోసారి కాలానికి అతీతమైన కాళి అని కూడా అర్థం. ఇది మార్కండేయ మహర్షికి సుఖ మహర్షి చెప్పిన స్తోత్రం. శశిధ్వజుడు ఈ స్తోత్రం చేశారు. కోకాముఖం అనే తీర్థంలో హరిని ధ్యానిస్తూ మాయని దాటి సుదర్శన చక్రంతో ఛేదింపబడి ముక్తిని పొందారు శశిధ్వజుడు. ఇందులో తత్వపరంగా ఏం చెప్పారంటే గురుగారు, సుదర్శనం అంటే సహస్రారం, దాన్ని ఛేదించుకుని వెళ్ళడం అని చెప్పారు. అది దాటడమే మాయని దాటడం, అందుకే మహామాయ స్థుతి వచ్చింది ఇక్కడ అని చెప్పారు. కలి ఈ విధంగా యాగాలు చేసి సత్పురుషుల్ని సంతోషించి ధర్మాలు నిలబెడుతూ ఉన్నారు. విష్ణుయేషుడు కొడుకు సహాయం చేత ఇవన్నీ చేసి చేశారు. చేసిన తర్వాత ఒకసారి నారదుడి వారిని అడుగుతారంట, మాయ అంటే ఏంటి అని అడుగుతారు. అప్పుడు నారదుల వారు చెప్తారంట, కృష్ణుడే కొడుగ్గా పుట్టాక మాయ ఎలా తొలగు, మాయ అంటే ఏంటి అని నన్ను అడుగుతున్నావు, అదే మాయ అంటే అని చెప్పి అంటారు నారదుల వారు. ఇంకా వివరించాలంటే, పూర్ణుడైన నారాయణుడే నీ కొడుకైనప్పుడు ఆయన్ని విడిచిపెట్టి నన్ను అడుగుతున్నావు, సరే మాయ గురించి చెప్తాను, ఒక విషయం చెప్తాను. ఈ మాయ జీవుడు ఒకసారి మాట్లాడుకున్నప్పుడు ఇలా అంటున్నాయి. జీవుడు అన్నాడు, దేహము మాయతో ఏర్పడింది అంటారు, కానీ దేహమే లేకపోతే మాయకి స్థానం ఏది అన్నాడంట జీవుడు. అప్పుడు మాయ ఏమన్నంటే, ఇంకా అన్నాడంట జీవుడు, మాయని ఆశ్రయించుకుని దేహాలున్నాయా లేక దేహాన్ని ఆశ్రయించుకుని మాయ ఉన్నాదా అని చర్చ అవుతుంటే మాయ అన్నదంట, నువ్వు దేహం నేననుకోవడం అనేదే ఒక మాయ, దానివల్ల దేహంతో ఏర్పడే మాయా ప్రపంచంలో తిరుగుతున్నావు అని చెప్పిందంట. ఇలా మాయ అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, ఈశ్వరుడు అంటే ఏంటి, ఇవన్నీ చర్చ జరిగాయి. ఇది చెప్తూ నారదుడు, మాయని జయించడం మహా కష్టమయ్యా, ఈ మాయ ఎలా జయించాలంటే ఆ మాయ ఎవరిదో ఆయన్ని ఆశ్రయిస్తే ఈ మాయ తొలగిపోతుంది, దాన్నే మోక్షం అంటారు. మోక్షం అంటే ఎక్కడికో పారిపోవడం కాదు, ఇక్కడే స్వేచ్ఛగా తిరుగుతూ ఎవడు పరమాత్మతో తాదాత్మ్యత చెందుతూ ఆ పరమాత్మనే అంతటా ఉన్నారనే దృష్టితో ఉంటాడో, సుఖయోగీంద్రుడిలాగా భూమి అందు కూడా స్వేచ్ఛగా తిరుగుతుంటాడో, వాళ్ళకి మోక్షం వస్తుంది. అది ఎలా సాధ్యం అంటే చెప్తున్నారు, ఎలాగా మాయని తొలగించుకోవడం, మోక్షం పొందడం ఎలా సాధ్యం అంటే, విష్ణువుని పట్టుకో. ఎలా పట్టుకుంటావంటే, నిరాశ, దేని మీద కోరిక పెట్టుకోకుండా, నిర్మము, ఇది నాది అనుకోకుండా, శాంత, మనసులో అల్లకల్లోలాలు రేగనివ్వకుండా, సర్వభోగాలని నిస్పృహ త్యజించి, జగదిదం విష్ణుం వ్యాప్తవం, విష్ణు అందు జగత్తుని చూడు, జగమందు విష్ణువుని చూడు, ఆత్మతో ఆత్మని తెలుసుకోవడం అని చెప్పి, ఆత్మతో ఆత్మ అందు ఉన్నట్టు నువ్వు ఆనందంగా విహరించు అని చెప్పి మునీశ్వర్లు కల్కికి ప్రదక్షిణ చేశారు. అక్కడ వీళ్ళందరూ కపిలాశ్రమానికి వెళ్ళారు. విష్ణుయసుడు బద్రి చేరుకుని, బద్రి ఆశ్రమం చేరుకుని దేవకి వసుదేవులు ఎలాగా తపస్సు చేసుకుంటున్నారో అలా తపస్సు చేసుకుంటున్నారో. అక్కడలో ఇదంతా అయిపోయిన తర్వాత కల్కి అక్కడికి పరశురాముడు వస్తారు. వస్తే రమ పరశురాముడిని ఒక కోరిక కోరుతుంది, సంతానం కావాలని కోరుకుంటే. అప్పుడు పరశురాముడు రమకి సంతానం కావాలంటే ఒక వ్రతం చేయాలి. ఆ వ్రతం రుక్మిణి, ఇంతకుముందు రుక్మిణి వ్రతం అని ఒకటి ఉంటుంది, అది చేయాలి. అది ఇంతకుముందు సీతాదేవి చేసింది, విభీషణ పత్నైన శర్మ కూడా చేసింది, అలాగే ద్రౌపదీదేవి కూడా ఒకసారి చేసింది. ఆ వ్రతం చేయమనగా రమ ఆ వ్రతం చేసి మేఘమాల, బలహకుడు అని ఇద్దరు పుత్రులను కన్నాడట. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత దేవతలు కల్కిని స్వామి వచ్చేస్తారా అని అడిగారంట. దేవతలు అప్పుడు విష్ణు స్తుతి చేశారు. స్తుతి చేస్తే స్వామి ఇంకా మీరు వైకుంఠానికి రావాలి అని చెప్పారు. వారితో పాటు మహర్షులు కూడా విచ్చేశారు. వాళ్ళు గంగా తీరం నుంచి వచ్చారు మహర్షులు. మహర్షులు విచ్చేస్తే అప్పుడు నారాయణుడు సంతోషించి గంగా తీరం చేరుకుని గంగా నది వద్ద చతుర్భుజాలతో పూర్ణ రూపం తెచ్చుకున్నాడు. తనని తనే స్మరించుకుని ఆ రూపాన్ని తెచ్చుకున్నాడు కల్కి భగవానుడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. అప్పుడు అరూపుడైన నారాయణుడు రూపాన్ని చూశాడు. ఆ రూపం వైష్ణవం, విష్ణు రూపం. తనకి వచ్చిన దివ్యమైన ఆయుధములు కూడా లీనమైపోయాయి ఆ రూపంలోనే. క్రమంగా రమా పద్మా సహితుడైన కల్కి భగవానుడు పరంధామాన్ని చేరుకున్నాడు. తర్వాత దేవాపి మొదలైన వాళ్ళు పాలన చేస్తున్నారు. ఈ విధంగా భవ్యమైనటువంటి కల్కి చరిత్ర ఇది వింటే ఇది కల్కి అవతారం విన్న వాళ్ళకి యశస్సు కలుగుతుంది, ఆయుష్ వృద్ధి అవుతుంది, స్వర్గం లభిస్తుంది, స్వస్తి చేకూరుతుంది అని చెప్పారు. ఈ విధంగా గంగా తీరం దగ్గర కల్కి అవతారం ముగిసింది. ముగిస్తే అప్పుడు మహర్షులు, సౌనకాది మహర్షులు అడిగారంట, ఇది గంగా తీరం దగ్గర గంగాస్తుతి చేశారంట, ఆ గంగాస్తుతి ఎలా ఉంటుందో చెప్పరా అంటే, గంగాస్తుతి గురుగారు చదివారు. అందులో కొన్ని ఎలా ఉన్నాయని ఎలా వివరించారు. సయేవ కుశలో జన ప్రణమతి ఈహ భగీరథి, స ఏవ తపసాం నిధర జపతి జాహ్నవీ మాదరాత్, స ఏవ పురుషో తమః స్మరతి సాధు మందాకిని, స ఏవ విజయీ ప్రభు సుర తరంగిణీ సేవతే. ఎవడు క్షేమంగా ఉంటాడంటే ఎవడు గంగని నమస్కరిస్తాడో వాడు, ఎవడు తపోనిధి అంటే ఎవడు జాహ్నవీ నామాన్ని జపిస్తాడో వాడు, ఎవడు పురుషుల్లో గొప్పవాడంటే ఎవడు మందాకిని స్మరిస్తాడో వాడు, ఎవడు జన్మ చరితం పొందుతాడంటే ఎవడు గంగని సేవిస్తాడో వాడు అని చెప్పారు. ఇంకా చెప్తూ ఈ స్తుతి చేస్తూ, ఓ తల్లి, నిరంతరం నీ నీటిని చూస్తూ బ్రతికే భాగ్యం నాకు ఎప్పుడు వస్తుందో అని అన్నారు. అందులో త్వత్తీరే వసతి, తవామల జల స్నానం, తవ ప్రేక్షణం, త్వన్నామ స్మరణం, తవోదయ కథా సంలాపనం పావనం, గంగే మే తవ సేవనైక నిపుణోప్యానంది చాదృత స్తుత్వా త్వద్గత పాతకో భువి కదా శాంత చరిష్యామ్యహం అంటూ, నీ తీరంలో బతకాలి, నీ జలాల స్నానం చెయ్యాలి, నిన్ను చూస్తూ ఉండాలి, నీ నామాన్ని స్మరించాలి, నీ కథలు వింటూ ఉండాలి, అలా నిన్ను సేవించాలి, అప్పుడు నేను శాంత చిత్తుడిని అవుతాను అని ఋషులు ఇలా స్తుతించారు. ఈ విధంగా మొత్తానికి గంగాస్తవంతో పూర్తయింది కల్కి కథ. కల్కి కథ ఒక గంగా నది లాగా మనల్ని పావనం చేస్తుంది అని చెప్పారు. దీని అంతటికీ సారం కూడా చెప్పారు. ఏం చెప్పారంటే ధ్యేయో నారాయణ కథ, ఎల్లవేళలా నారాయణ్ణి స్మరణ చేద్దాం. వేదం నందు, రామాయణం నందు, అన్నిటి అందు హరియే కీర్తింపబడుతున్నాడు, ఆ హరికి నమస్కారం చేసుకుందాం అని చెప్పి స్తోత్రం చెప్పారు గురుగారు. ఆఖరణ అందరికీ కల్కి కుశలం కలిగించుగాక అని ప్రవచనం దీవించి ప్రవచనం పూర్తి చేశారు గురుగారు. నమస్కారం. గురుభ్యో నమః.
కల్కి ధర్మ ప్రతిష్టాపన చేసి సత్యయుగ ప్రతిష్ట చేసిన అద్భుతమైన వృత్తాంతం విన్నాం. గంగా స్తోత్రంతో పూర్తయింది. అయితే గంగను సేవించిన వాడి జన్మ చరితార్థం. ఈ కథ గంగానదిగా మనని పవిత్రం చేస్తుంది. మనందరికీ చాలా మందికి తెలిసిన విషయమే, మన గురువు గారు కూడా గంగా సప్తమి నాడు జన్మించారు. అయితే వారు సుబ్రహ్మణ్య ప్రసాదంగా వారి తల్లిదండ్రులకు పుట్టారు. దేవసేనలని ఆయనలోనే పెట్టుకుని భూమి మీదకు వచ్చి ఆయన ప్రవచన గంగా చరితో మనందరినీ తరింపజేస్తున్న గురుదేవులకు నమస్సులు, శతసహస్ర వందనాలు. వేద పురాణ రామాయణ భారతాదులందు హరియ చెప్పబడ్డాడు. మనందరికీ కల్కి శుభం కలిగించుగాక. రమా పద్మావతి సమేత శ్రీ కల్కి భగవానికి జయ్. రమా పద్మావతి సమేత శ్రీ కల్కి భగవానికి జయ్. రమా పద్మావతి సమేత శ్రీ కల్కి భగవానికి జయ్. చక్కగా జరిగిందండి. వక్తలందరూ చాలా చక్కగా మాట్లాడారు. చాలా పరిపూర్ణంగా ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా కవర్ చేశారు అందరూ. నేను ఇక్కడ నేను రాసుకున్న నోట్స్ అన్ని క్రాస్ వెరిఫై చేసుకుంటూ టిక్ పెట్టుకుంటుంటే పెద్దగా ఏం మిగలలేదు నాకు చెప్పడానికి. ఈ అవకాశం నాకు ఇచ్చిన మధు గారు అండ్ రాధిక కామేశ్వర్ గారు, విద్యా గారు అందరికీ నమస్కారాలు.